థ్యాంక్ యూ గ్రీష్మ. సో భక్తులందరికీ నేను ఒక వారం ఉండనని చెప్పాను, కానీ గురువు గారు ఉండేలా చేశారు. సో అరుణాటిని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయడం చాలా బాగుంది నాకు. అందరికి ఇంట్రొడక్షన్ ఉన్నా కూడా ఒక రెండు ముక్కలు అరుణాటి గురించి చెప్పి స్టార్ట్ చేయించడమే కరెక్ట్ అనిపించింది అన్నమాట గురువు గారికి. సో అందరికి వందనములండి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. అదే మన అరుణ అంటే మన ఆల్రెడీ ఒక 2 అవర్స్ మాట్లాడడం జరిగింది, కానీ చూడమ్మా ఎవరు అన్మ్యూట్ లో ఉన్నట్టున్నారు. యా, సో అరుణ అంటే మన దీపం సందర్భంగా మాట్లాడడం జరిగింది కదా, అలా అప్పుడు ఇంకా చాలా చెప్పవలసినవి మిగిలిపోయి ఇంకో వీక్ ఆంటీకి పెట్టాలి వెంటనే అని అనుకున్నాము. సో ఇంకా మధ్యలో ఇంకా ఇంగ్లీష్ రావడం, ఇంకో సత్సంగం, ఈ అకేషన్ ఆరాధన అకేషన్ రావడం వల్ల కొంచెం మార్చవలసి వచ్చింది. సో ఇప్పుడు ఈ రోజు మళ్ళీ మన అరుణ అంటీ మాట్లాడతారండి. అరుణ అంటీ సత్సంగం డైలీ ఉండేది ఇది వరకు, అండ్ ఇప్పుడు కూడా ఆన్లైన్ ఉంటుంది. సో ఆ లింక్స్ కూడా ఉంటాయి, ఎవరన్నా సబ్జెక్ట్ వైజ్ కానీ లేకపోతే లైక్ ఏదైనా క్లారిటీ కావాలన్నా ఎప్పుడన్నా వినాలి అంటే ఆ లింక్స్ కూడా అవైలబుల్గా వెబ్సైట్లో కూడా ఉన్నాయి, వింటూ ఉండొచ్చు. సో రెగ్యులర్ సత్సంగ్ టీచర్ అండి మన అరుణ గారు, అండ్ ఆన్లైన్ కూడా రాజేశ్వరి గారి అరుణయ్యి కంపల్సరీ జరుగుతున్నాయి. అందరూ మన అక్కడ భీమవరమేమో పార్వతి గారిది, హైదరాబాద్ నాగలక్ష్మిది, అలాగా మళ్ళీ రాజేశ్వరి గారు రోజు ఆన్లైన్ సత్సంగం, అన్ని సత్సంగాలు జరుగుతున్నాయి. లింక్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. సో అందరూ కూడా సత్సంగానికి కనెక్టెడ్గా ఉండి నాన్నగారు మాటలు వింటూ మన చెప్పినట్టు సన్నిధి గ్రూప్లో అన్నీ పెడుతున్నారు చాలా అద్భుతంగా. విజయ్ అమేజింగ్ వర్క్ చేస్తున్నాడు. సో అందరూ నాన్నగారికి చిన్న చిన్న ఛానల్స్ కింద గ్రేస్ కురుస్తూ వర్క్ చేస్తూ, ఐ మీన్ అన్ని యూనో ఫాలింగ్ ఇన్ ప్లేస్ భలే, అంటే అద్భుతంగా ఆయన వర్క్ జరుగుతోంది. చాలా ఆనందంగా ఉంది, వినేవాళ్ళకి ఆనందంగా ఉంది, కండక్ట్ చేసే వాళ్ళకి ఆనందంగా ఉంది, నాన్నగారి సమక్షంలోనే మనందరం జీవిస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఇంకా తిరుగులేని ప్రయాణం మనం అనంతంలోకి. సో స్టార్ట్ చేయండి అరుణ అంటే.
ఓకే ఓకే. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. గిరి రూపము గురు రూపము శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యం. గిరి రూపము గురు రూపము శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యం. గిరి రూపము గురు రూపము శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యం. శ్రీ నాన్న పాదమే మాకు శరణ్, శ్రీ నాన్న పాదమే మాకు శరణ్. ఆత్మీయులైన నా స్నేహితులు, నాన్నగారు భక్తులందరికి నా నమో వాక్కులు. ఇంకొకసారి మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఉష ఉండదేమో అని అనుకున్నాను, కానీ ఉష కూడా ఉండటము చాలా ఆనందంగా ఉంది నాకు. అంటే అందరు భక్తులు, మనం అందరము ఒక్కటే, అందరము కలిసికట్టుగా ఈ చేసే ప్రయాణంలో ఎవరైనా ఒకళ్ళు లేరు మిస్ అయిపోతున్నాం అంటే, నాన్నగారి దగ్గర కూడా అలా చెప్పుకునేవాళ్ళం అండి, మీరు ఈరోజు మిస్ అయిపోయారు, మీరు ఈరోజు మిస్ అయ్యారు. అలాగా అంటే ఇక్కడ ఇది ఈ ప్లాట్ఫాము నాన్నగారి ప్రజెన్స్ని చూపిస్తూ ఉందండి, భక్తుల్లో కానీ వర్క్లో కానీ. కాబట్టి ఉష ఉండదేమో అనేది చిన్నగా లోపల థాట్ ఉండిందేమో అండి, ఉష ఉండదని. కానీ ఉష ఈరోజు ఉండడం, ఉష ప్రజెన్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ వీక్ చెప్పుకున్నామండి నాన్నగారితో కొన్ని, ఎక్కువగా ఇప్పుడు నాన్నగారితో మనకు అనుబంధాలు, ప్రతి భక్తులు నాన్నగారితో అనుబంధం చెప్పుకోవాలనుకుంటే ఒక్కొక్క రోజు ఆయనతో ఒక్కొక్క క్షణము ఒక చాప్టర్ అయిపోతుందండి. ఆయనతో గడిపిన అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు, అన్ని గంటలు, అన్ని సెకండ్లు కూడా ఒక్కొక్క చాప్టర్ మనకంటే జీవితంలో ఒక అధ్యాయంగా మారి మనల్ని ఆయన కట్టేసుకున్నారు అలా మార్చి ఆ ప్రేమతో. కాబట్టి అన్నీ చెప్పుకోలేము, ఎక్కడన్నా కొంచెం సబ్జెక్ట్ వైజ్గా మనకు గైడెన్స్ ఇచ్చింది నాన్నగారు. నాన్నగారు నాతో మాట్లాడడమే చాలా తక్కువ అండి, చాలా 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 తక్కువ. ఎక్కడో దూరం నుండి మొదట్లో వెళ్ళి దగ్గరగా కూర్చునేదాన్ని, కానీ అయినా కూడా డైరెక్ట్గా మాట్లాడి మాటల ద్వారా సందేశం ఇవ్వడము చాలా తక్కువ. నాన్నగారు బోధ ద్వారా ఎక్కువ నాకు కళల్లో కనిపించి గైడెన్స్ ఇచ్చేవారండి నాన్నగారు. ఎప్పుడు కూడా ఏ భగవాన్ కానీ నాన్నగారు కానీ కళల్లో సబ్జెక్టు 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 గైడెన్స్. అంటే ఎప్పుడైతే నా మైండ్ నన్ను రాంగ్ రూట్లో నడిపిస్తుందో, అంటే నన్ను బాడీ వైపు ప్రయాణం చేయిస్తుందో, అప్పుడు డెఫినెట్గా కళలో కనిపించి సందేశం ఇచ్చేవారు. పైగా నాకు ఆర్తి ఎక్కువై లోపల తండ్రి నిన్ను చేరుకోలేను అని బాధ ఎక్కువైనప్పుడు కూడా నాన్నగారు కళలో కనిపించి ఆయన బోధతో ఓదార్చేవారండి. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. ఒకసారి భగవాన్ ఎదుర్కొండా కూర్చొని చాలా బాధలో ఉండి అండి, అంటే బాహ్యంగా వచ్చిన బాధలో ఉండి నా భగవాన్ ఎదురుకుండా కూర్చొని భగవాన్తో చెప్పుకుంటున్నాను, భగవానా నాన్నగారు చెప్పారు ఏంటంటే బాధలో ఉన్నప్పుడు ఈశ్వరుడు ఎత్తుకుంటాడని చెప్పారు. అంటే పక్కన చేపట్టి నడిపించటం కాదు, తనే ఎత్తుకుంటాడు భక్తుణ్ణి, తన గుండెలకు హత్తుకుంటాడని నాన్నగారు చెప్పారు. ఇప్పుడు మీరు, నేను బాధలో ఉన్నాను కదా, నన్ను మీరు ఎత్తుకొని ఉంటారు తండ్రి, మీ స్పర్శను నేను అనుభవించాలి కదా ఇప్పుడు అని భగవాన్తో ప్రే చేసుకున్నానండి. ప్రే చేసుకున్నప్పుడు భగవాన్ లోపల నుంచి స్ఫురణ అండి, అంటే గురు నాన్నగారన్నా భగవాన్ అన్నా ఒకే రూపానికి రెండు పేర్లండి. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే లోపల స్ఫురణ, నువ్వు కష్టంలో ఉన్నాను అని అనుకుంటున్నావు కదా, నిజమే నీకు బాహ్య కష్టం ఉండొచ్చు, కానీ నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నాకు సమాధానం చెప్పన్నారండి భగవాన్. ఇప్పుడు మనం అనుకోవచ్చండి ఇదంతా మైండ్ క్రియేషనే కదా, అరుణ చెప్పేదంతా కూడా ఈ స్ఫురణ, ఇది భగవాన్ స్ఫురణే అని మనకు ఎలా తెలుస్తుందని. నాన్నగారి స్ఫురణ భగవాన్ స్ఫురణ అయితే కనుక అది మన మనస్సు మౌనం అయిపోతుంది, సైలెన్స్ అవుతుందండి, ఇంకొక థాట్ రాదు మన మైండ్కి. ఒకవేళ మన మనసు క్రియేట్ చేసుకొని మన మనసే మనసుకి సమాధానం చెప్తూ ఉంటుంది అనుకోండి, ఇంకా ఇంకా తలంపులు పెరుగుతూ ఉంటాయండి. ఎప్పుడైతే అది కరెక్ట్గా హృదయంలోంచి వచ్చే గైడెన్స్ అయితే మనసుని మౌనం చేస్తుంది, ఇంకా తలంపు రాదండి. ఆ శాంతిని, ఆ ఆనందాన్ని, ఆ గురువు ప్రేమని మనం హృదయాంతరాలలో అనుభవిస్తాము, అప్పటికప్పుడు ఆ దుఃఖం చల్లారిపోతుంది. నాన్నగారు ఎన్నోసార్లు చెప్పేవారు, అమ్మా మీ భక్తి నిజమైతే మీ శరణాగతి నిజమైతే మీకు బాధ కోపము దుఃఖము ఎలాంటి ఏవి నెగిటివ్ థాట్స్ లోపల వచ్చినా మీరు గురువు రూపాన్ని తలపెట్టుకోండి, గురువును తలపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నిప్పుల మీద నీళ్లు చల్లార్చినట్టుగా నీళ్లు చల్లితే ఎలాగైతే నిప్పు చల్లారిపోతుందో మీ లోపల బాధ ఆ నెగిటివ్ థాట్స్ వల్ల కలిగే మీకు అశాంతి అదంతా కూడా చల్లారిపోయి అప్పటికప్పుడు మీరు శాంతిని అనుభవిస్తారని. అలాగా లోపల భగవాన్ ఏమన్నారంటే నీకు కష్టం వచ్చిందని చెప్తున్నావు కదా, భగవాన్ క్వశ్చన్ వేశారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నువ్వు సమాధానం చెప్పండి భగవానా అన్నాను. ఇప్పుడు నీ కాలుకి చీమ పాము రెండు ఒకేసారి కరిచినాయి అనుకో, నువ్వు చీమ కాటికి మందు చేయించుకుంటావా పాము కాటికి మందు చేయించుకుంటావా అని అడిగారు. భగవానా చీమ పాము ఒకేసారి కరిస్తే ఆ పాము కరిచిందనే బాధలో భయములో నేను చీమ కాటును పట్టించుకోను, అసలు చీమ కరిసిందని కూడా నాకు తెలియదు, నేను పాము కాటికి వైద్యం చేయించుకుంటాను కదా భగవానా అన్నాను. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే అవును కదా, మరిప్పుడు నాకు కష్టం వచ్చింది అనే తాటు చీమ కాటు, నేను కష్టంలో ఉన్నాననేది అంటే ఆ కష్టం నీకు చీమ కాటు లాంటిది. అంతకంటే పెద్ద కష్టం ఏంటంటే నేను అరుణను ఒకదానిని భగవాన్ కంటే వేరుగా ఉన్నాను, నాకు ఒక దేహం ఉంది అని అనుకుంటున్నావు చూడు, అది పాము కాటు. అంటే పాము కాటు ఎలాగైతే విషం నీ పంపి దేహాన్ని తీసేస్తుందో మరణానికి లోను చేస్తుందో నీ దేహ బుద్ధి వల్ల నువ్వు నాతో విడిపోవడం వల్ల మళ్ళీ నీకు ఒక పుట్టుక ఇంకొక మరణము నీకు నువ్వు విధించుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, భగవాన్ అన్నారు నువ్వు ఆ కష్ట నేను అరుణని నాకు దేహం ఉంది నేను బాధలో ఉన్నాను గురువు సన్నిధిలో ఉన్నాను అని అనుకుంటున్నావు, కానీ అరుణ అనేది ఒకటి భగవాన్ కంటే విడిగా ఉందా, అది పాము అరుణ ఉంది అనుకోవడం పాము కాటు, దానికి మందు చేయించుకో. అంటే ఇప్పటికిప్పుడు నువ్వు హృదయంలో ఉన్న నన్ను గుర్తించు. వెంబడేయండి ఈ బోధ రాగానే భగవాన్ ఉన్నారు నా హృదయములో అనే ఎరుక వచ్చండి మనస్సు, అంటే ఆ బాధని మర్చిపోయింది అసలు కంప్లీట్గా అండి, భగవాన్ ఎరుకలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తక్షణం నాన్నగారు చెప్పినట్టుగా నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా, అంటే చాలా తీవ్రమైన కష్టాలండి, ఏదో మామూలుగా చిన్న చిన్నవి కాదు. అంటే అలాంటిది కూడా మరుపుకు వచ్చేసి అండి ఆ క్షణం అండి. అందరు అడుగుతారు అరుణ ఎలా నిలిచోగలిగావు అని, నాన్నగారే స్వయంగా ఒకసారి అడిగారండి ఎలా భరిస్తున్నావమ్మా అని. కానీ కేవలం నాన్నగారి సపోర్ట్ అండి ఒకవైపు. అంటే అలా ఎందుకు అడగడం అంటే అండి, మన మనసుని కొట్టి చూసండి, ఇది నన్నే ఆధారంగా పెట్టుకుందా లేక దాని నేనేదో భక్తిగా ఉంటున్నాను నేనేదో సాధనలు చేయడం వల్ల నేను నాకు అలాంటి లోపల నాన్నగారి యొక్క ప్రెసెన్స్ దొరుకుతూ ఉంది అనుకుంటుందా, లేక కంప్లీట్గా గురువు దయ వల్ల జీవిస్తున్నాననే ఎరుకలో ఉందా అని ఆయనకి ఎలాగో తెలుసు, ఆయన ఇచ్చే గైడెన్స్ నాకు తెలపడం కోసం అండి, లోపల నాకు తెలపడం కోసం, అంటే నా మనస్సు ఏ స్థితిలో ఉందో తెలపడం కోసం నాన్నగారు అలా అడిగేవారండి ఎలా భరిస్తున్నావమ్మా అని. అంటే అప్పుడు వెంబడే ఒక సందర్భంలో అయితే లోపల చెప్పుకున్నాను, కానీ ఒక సందర్భంలో నాన్నగారు మిమ్మల్ని చూసి, నాన్నగారు నాన్నగారు మీ వల్లే నాన్నగారు అంటే నాన్నగారి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయండి. అక్కడ నా ఎదురు నుంచి లేచిపోయి లోపలికి వెళ్ళి వెళ్ళిపోయి ఫేస్ కడుక్కున్నారు. అంటే అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అండి ఒకసారి శివుడు, అంటే ఈరోజు కొద్ది గైడెన్స్ భగవాన్ ఇచ్చిన గైడెన్స్ మీతో చెప్పాలనుకుంటున్నానండి. భగవాను కొండ మీద భక్తులతో ఆడుకుంటున్నానండి, నేను కొంతమంది భక్తులతోటి అరుణగిరి మీద ఆడుకుంటున్నాను. ఆడుకుంటుంటే ఎందుకో కొంచెం భక్తులందరినీ వదిలేసి అలా దూరంగా కొంచెం ఒక 10 అడుగులు పైకెక్కి దూరంగా వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే అక్కడ భగవాను ఒక కంబలి వేసి ఉందండి కొయ్యకి, ఆ కంబలి తీసి చూసేసరికి అండి అక్కడ భగవాన్ కాళ్ళు చాపుకొని కూర్చుని ఉన్నారండి. కూర్చుని ఉంటే భగవాన్ కనిపిస్తే మనకి ఎంత ఆనందం అండి. భగవానా 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 అనండి, నాకు లోపల ఆనందం వచ్చేసి భగవాన్ చూసుకుంటున్నానండి. అప్పుడు భగవాన్ చిరుకోపంగా అన్నారండి నాతోటి, నువ్వు ఇంకా దేహబుద్ధిలోనే రూపనామ బుద్ధుల్లోనే ఉన్నావా అన్నారండి నన్ను చూసి. ఇంకా రూపము నామాల బుద్ధిలోనే ఉన్నావు అని, అంటే భగవాన్ చూసి ఆనందపడుతున్నానని ఆ మాట అనేసారండి భగవాన్. అనేసరికండి అని భగవాన్ అలా మొహం తిప్పేసుకున్నారండి. నా వైపు చూస్తున్న భగవాన్ ఇలా మెడను తిప్పి అటు పక్కకు చూశారండి. చూస్తే నేను భగవాన్తో అన్నాను, అదేంటి భగవానా, నా రూపము నా నామము నాకు అడ్డు కానీ నీ రూపము నీ నామము మాకు అనుగ్రహము కదా తండ్రి అన్నారండి. దుఃఖం వచ్చేసిందండి, అంటే మన అంతగా ప్రేమించే మన భగవాను మన మీద చిరుకోపము ఆ చూపించగానే ఇంకా అక్కడే ఉన్నావా అనేసరికి కొంచెం దుఃఖము గొంతు జీరిపోయిందండి. భగవాన్ తోటి భగవానా అదేంటి భగవానా అలా అంటున్నారు, మీ నా రూపము నా నామము నాకు అడ్డు కానీ నీ రూపము నీ నామము నాకు అనుగ్రహం కదా తండ్రి అనగానే భగవాన్ అండి ఆనందంగా చిరునవ్వు నవ్వుతూ ఇటు మొహం తిప్పి నవ్వుకుంటూ సరి 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 అని చేతులు ఇలా పెట్టేసి బ్లెస్ చేశారండి. ఈ కళ నాన్నగారు చిక్కడపల్లి నుంచి మేము ఇక్కడ మౌలాలీలో కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు నాన్నగారు గృహప్రవేశానికి వచ్చారండి. గృహప్రవేశానికి వచ్చినప్పుడు గృహప్రవేశం చించినాడలో చెప్పారు, అమ్మ నువ్వు గృహప్రవేశం చేసుకో, మూడు నిద్రలు చెయ్యి, నాలుగో రోజు నేను మన ఇంటికి వస్తానని చెప్పారండి. చెప్తే ఆ రోజు నాన్నగారు వచ్చారండి. వచ్చినప్పుడు నాన్నగారు అక్కడ భగవాన్ని చూస్తూ అలా నిల్చుని ఉంటే, నాన్నగారు నాకు ఈ కళ వచ్చింది నాన్నగారు, భగవాన్ అంటే ఎప్పుడు నాన్నగారితో టైం దొరికితే ఆ సమయము సందర్భము దొరికినప్పుడు నాన్నగారితో షేర్ చేసుకోవడం అలవాటండి. నాన్నగారితో షేర్ చేసుకున్నానండి. నాన్నగారు భగవానే ఎలా చెప్పారు నాన్నగారు అంటే వెంబడి నాన్నగారు బాగా చెప్పావమ్మా, భగవానికి బాగా బుద్ధి చెప్పావు, కరెక్ట్గా చెప్పావు అన్నారండి. భగవాన్కి మనం బుద్ధి చెప్పడం ఏంటండి, భగవాను ఆయన ఇద్దరు ఒక్కటే కదా అంటే. అప్పుడు అన్నానండి నాన్నగారు, ఈ లోపల స్ఫురణ ఇప్పుడు మన కళ వస్తుందండి, కళ వచ్చినప్పుడు జాగ్రత్త అవస్థలో ఎలాగ ఇది నిజం అనుకొని అనుభవిస్తాము, కళలో కూడా అది నిజం అనుకొని అనుభవిస్తాం కదా. కానీ ఈ కళ నాకు వస్తుందని తెలియదు కదండి. ఇలాంటి కళ నాకు వస్తుందని నా మైండ్కి తెలియదండి, అది అనుభవించిన తర్వాత పొద్దున్న లేచాక గుర్తొస్తుంది, భగవాన్ రాత్రి కళ్ళో కనిపించారు ఇలా చెప్పారు. అయితే నేను నాన్నగారిని ఏమన్నానంటే అండి అడిగాను, నాన్నగారు మీ అనుగ్రహం వల్లే కదా నాకు ఈ కళ వచ్చింది, మరి ఈ కళ మళ్ళీ నేను మీకు చెబుతున్నాను కదా నాన్నగారు, భగవాన్ ఇలా కనిపించారు ఇలా అన్నారు నేను ఇలా అన్నాను భగవాన్ ఇలా అన్నారని, ఇదంతా అజ్ఞానం కదా నాన్నగారు, ఇప్పుడు మీకు తెలియదనుకొని నేను చెబుతున్నాను కదా, లేకపోతే మీకు చెప్పను కదా నాన్నగారు, అంటే లోపల మీకు తెలియాలి అనే అరుణ ప్రయత్నమేనా నాన్నగారు, ఇది జీవుడి ప్రయత్నమేనా నాన్నగారు, ఒక నేను మిగిలిపోయి ఉంది కదా నాన్నగారు అన్నానండి. అంటే నాన్నగారు అన్నారు, అమ్మా నువ్వు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు, ఎప్పుడు కూడా అలా అనుకోకు, శుద్ధమైన మనస్సే ఆత్మ అన్నారండి నాన్నగారు. శుద్ధమైన మనస్సే ఆత్మ అంటే లోపల రెండు లేవు, ఉన్నది ఒక్కటే అండి. ఆ ఒక్కటే మనకి మనసుగా వ్యక్తమవుతా ఉంది, జీవుడిగా వ్యక్తమవుతా ఉంది. అయితే అండి గురువు బోధించిన బోధతో ఇష్టంతో, గురువు మీద ఇష్టంతో అండి ఆ వాక్కులు డే టు డే లైఫ్లో ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఘర్షణలో మనస్సు శుద్ధమైపోతుంది 100%గా ఆచరించు. కొంతమంది ఆచరించగలము, కొంతమంది ఆచరించలేము, కానీ ఆచరించాలనే తపన ఉన్నప్పుడు మన మనస్సులో వచ్చిన నెగిటివ్ థాట్స్ ని మనం బలవంతంగా గెంటేయాలని చూస్తున్నప్పుడు ఆ ఫోర్స్ ఎక్కువంటే అది పోదండి. టెండెన్సీ, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ ఎక్కువన్నప్పుడు ఆ థాట్స్ పోవు, వాటికి లొంగిపోతాం మనం. కానీ ఆ సిన్సియారిటీ లోపల గురువు చూస్తాడండి, ఇది ఈ థాట్ కి లొంగిపోకూడదని దానికి ఎంత ప్రయత్నము. బెస్ట్ ఆఫ్ అవర్, నాన్నగారు అనేవారు, బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, ఎంత చేతనైతే అంత లోపల ఘర్షణ పడతా ఉంటే అప్పుడు గురువు దయతో మాత్రమే ఆ తలంపు రాలిపోతుంది, ఆ తలంపు చెరిగిపోతుందండి. అలా అలా చెరిగిపోతా ఉంటే డే టు డే లైఫ్ లో మనం ఆచరించడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనస్సు శుద్ధమవుతుంది. చెప్పుకోవడం వినడం ద్వారా ఏమవుతుందంటే గురువాక్కుని ఇష్టపడతామండి, గురువుని ఇష్టపడతాము, గురువు ప్రజెన్స్ ని హృదయంలో అనుభవిస్తాము. కాబట్టి నాన్నగారు ఏమన్నారంటే, శుద్ధమైన మనస్సు ఆత్మతో సమానమమ్మా, నువ్వెప్పుడు కూడా అలా అనుకోవద్దు, మిగిలిపోయాను అని అనుకోకంటే ఎంత గురువు గ్రేస్ అండి. అంటే చెప్పకుండా చెప్పడం, నాకంటే నిన్ను నేను వేరుగా ఎప్పుడూ పెట్టట్లేదు, నీతో 24/7 నేను ఉన్నాను. ఆ ఉనికిని కనుక మనం అనుభవిస్తే, 24/7 గురువు ఉనికిని మనం అనుభవిస్తే డే టు డే లైఫ్ లో అరుణ కరిగిపోతుందండి. అలా నాన్నగారు బోధ ద్వారా ఆ రోజు వాక్ ద్వారా చెప్పారు. ఆ రోజు ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ అండి ఇది, మీ అంటే అందరితో పంచుకోవచ్చు పంచుకోకూడదు నాకు తెలీదు. ఎందుకు పంచుకుంటున్నానంటే నాన్నగారు ఎంత భక్తుల్లో వర్క్ చేస్తారు అని చెప్పడం కోసం, నాన్నగారి వైభవం చెప్పడం కోసం అండి ఇది. ఆ రోజు గృహప్రవేశం అయిన రోజు నాకు బాగాలేదండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, డిహైడ్రేషన్ అయింది, సెలైన్ ఉండింది. నాన్నగారు వచ్చే రోజే పొద్దున 6:00 నాకు డాక్టర్ సెలైన్ తీసిందండి. నేను బతిమాలాను, మా గురువు గారు వస్తున్నారు నన్ను ఇంటికి పంపించేయండి, నేను ఉండను హాస్పిటల్లో, మీరు ఒకవేళ తీయకుంటే ఈ క్యానులా నేనే పీకేసుకొని వెళ్ళిపోతానని డాక్టర్తో అంత ఎక్స్ట్రీమ్ గా మాట్లాడితే ఆవిడేమన్నారంటే, తీసేస్తాను, నీకు బీపీ డౌన్ అయితే మట్టికి మళ్ళీ కళ్ళు తిరిగితే నువ్వు వెంబడే రా అమ్మా అన్నారు. అలాగే వస్తానని చెప్పి ఏదో ఇక్కడ లోకల్ హాస్పిటల్ అండి వెళ్ళిపోయి వచ్చాను ఇంటికి. వచ్చిన తర్వాత ఆ రోజు నాన్నగారికి వంట మన పొడుగు విజయ చేశారండి. అంటే విజయ అంటే అందరికీ తెలియదని అలా పొడుగు విజయ అని మనం పేరు పెట్టుకున్నాం కదా ముద్దుగా, అందుకని చెప్తున్నానండి. పొడుగు విజయ చేశారు ఆ రోజు వంట నాన్నగారు మా ఇంటికి వచ్చిన రోజు. చేసిన తర్వాత మన లక్ష్మి అందరూ వచ్చారండి, భక్తులందరూ వచ్చారు. మన లక్ష్మి నాన్నగారికి వడ్డన చేశారండి. వడ్డన చేస్తూ ఉంటే రామచంద్రరాజు గారు, నేను ఇద్దరము అక్కడ టేబుల్ పక్కన కిటికీ ఉంది, ఆ కిటికీని ఆనుకుని ఇద్దరం నిల్చున్నాము దూరంగా. నాన్నగారు టేబుల్ పక్కనే నాన్నగారు భోంచేస్తున్నారండి. భోంచేస్తుంటే నాకు నాన్నగారు ఇచ్చిన చిన్న అనుభవం ఏంటంటే, నాన్నగారు భోజనం లక్ష్మి వడ్డించడమే నాకు గుర్తుందండి. తర్వాత నాకు ఏమీ తెలియదండి, ఏమి అంటే ఏమి, గాఢ నిద్రలో ఎలా ఉంటామో అలా. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏం చేశారు, నేను ఎలా ఉన్నాను, ఆ 10 నిమిషాలు అనేది, ఆ 10 నిమిషాల 5 నిమిషాల ఎంతసేపు నాన్నగారికి భోజనం చేయడానికి టైం పట్టిందో కూడా నాకు తెలియదు. కంప్లీట్ గా నాకు ఏమి తెలియదండి, ఇల్లు కానీ లిటరల్లీ గాఢ నిద్రలో ఎలా ఉంటామో ఆ స్థితిలో అలానే నిల్చొని ఉన్నాను. తర్వాత నాన్నగారు మజ్జిగ పోసుకుంటా ఉంటే నాకు బాహ్య స్పృహ వచ్చిందండి. అది నాన్నగారు ఏం వర్క్ చేశారో నాకు తెలియదు. అప్పుడు నేను, నాకు భక్ష్యాలు మా అమ్మ చేతి చేయించానండి. నాన్నగారు భక్ష్యం తినాలని చాలా ఉండిందండి మైండ్లో. భోజనం అంతా అయిపోయాక తర్వాత నాకు పెరుగన్నం తినడమే గుర్తుందండి. మన లక్ష్మిని అడిగాను, నాన్నగారు భక్ష్యం తిన్నారా, లక్ష్మి వడ్డించుకున్నారా అని. అంటే లక్ష్మి అన్నారు, అదేంటి అరుణ, మీరు పక్కనే ఉన్నారు కదా అని అన్నారండి. నేనేమి మాట్లాడలేదండి, అప్పుడు సైలెన్స్గా ఉన్నాను, ఏమీ మాట్లాడలేదు. తర్వాత నాకు అంటే వడ్డించుకున్నారు నాన్నగారు భక్ష్యం వడ్డించుకున్నారు అని లక్ష్మి చెప్పిందండి. అది అలాంటి అనుభవం ఒకసారి చిక్కడపల్లిలో ఉన్నప్పుడు భగవాన్ గురించి విన్నప్పుడు, ఫస్ట్ టైం భగవాన్ గురించి నాకు మా తోటకోడ శకుంతలకే రోడ్డు మీద చెప్పారండి. విన్నప్పుడు నేను సడన్గా ఆవిడతో ఏమన్నానంటే, అక్క నాకు భగవాన్ తెలుసు అన్నాను. ఎలా తెలుసు, భగవాను నీకెలా తెలుసు, నువ్వు పుట్టింది భగవాన్ దేహం చాలించాక, అప్పటికింకా నాన్నగారు మా లైఫ్లోకి రాలేదండి. భగవాన్ దేహం చాలించాక కదా నువ్వు పుట్టావు. 1915లో భగవాన్ దేహం చాలించారు, వదిలేశారు. నువ్వు 59లో పుట్టావు, నీకెలా తెలుసు అన్నారండి. ఆ డైలాగ్ ఒక్కటే గుర్తుందండి. తర్వాత ఇంటికి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాకు తెలియదండి, ఏమీ తెలియదు. అంటే ఇప్పుడు ఎలాగైతే గాఢ నిద్ర స్థితి ఉండిందో అప్పుడు కూడా అదే స్థితి అండి. తర్వాత నాకు స్పృహ వచ్చాక ఆ రోడ్డు మీద మాట్లాడుకోవడమే తెలుసండి. మళ్ళీ నేను ఎలా ఇంటికి వచ్చాను, ఇంట్లో తర్వాత ఎంతసేపు అయింది, ఏం జరిగింది, ఏం తెలియదు. మామూలుగా నా బాడీ నన్ను తర్వాత ఎవరు ఏమి అడగలేదు, నువ్వు అలా ఎందుకు ప్రవర్తించావు, ఇలా ఇలా ఎందుకని ఏమీ అడగలేదండి. న్యాచురల్గా నా బాడీ అలా ఇంట్లో పనిచేసుకుంటూనే ఉంది, కానీ నాకు మట్టికి బాడీ స్పృహ లేదండి. ఈ రెండు ఇన్సిడెంట్స్ నాన్నగారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఏం జరిగింది, వాటికి కారణాలు ఏవి నేను వెతుక్కోలేదండి. ఎందుకంటే గురువుకు తెలుసండి, గురువుకి 30 సెకండ్ నా హృదయంలో నా నేనుగా ఉన్న గురువుకి నాకు ఎప్పుడు ఏమి అనుభవము ఇవ్వాలి, ఏమి పాఠం నేర్పించాలి, ప్రారంభాన్ని ఉపయోగించుకొని ఏ పాఠాలు నేర్పించాలి, లోపల అనుభవాలు అంటే ఆ అనుభవానికి సంబంధించింది కూడా నాకు నన్ను నేను అడుక్కోలేదండి. ఇదేంటని నాన్నగారిని కూడా అడగలేదు. ఎందుకంటే తండ్రికి తెలుసు, తండ్రికి తెలుసు, తండ్రికి తెలుసు అనే ధ్యాసలో ఎప్పుడు కూడా నాన్నగారి దగ్గర కూడా ఈ ప్రస్తావన తేలేదు. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకొకసారి భగవాను నాకు పరిస్థితులు బాగాలేనప్పుడు, మా అబ్బాయి జిన్నూరు అంటే మొన్న వాణి చెప్పింది కాదండి, జిన్నూరు వెళ్ళిపోయాను నేనని అది చెప్తూ, అలా వాణి జిన్నూరు వెళ్ళిపోయినప్పుడు నాన్నగారు నాకు ఫోన్ చేయించారండి. నాన్నగారు నాతో మాట్లాడారు, అమ్మ వాణి ఇక్కడ ఉంది, నువ్వు వచ్చి తీసుకెళ్ళాను. నేను సడన్ గా వెళ్లాల్సి వచ్చిందండి. ట్రైన్ టికెట్ రిజర్వేషన్ లేదు నాకు. మా బాబు వచ్చి నన్ను ట్రైన్లో కూర్చోబెట్టాడు. అయితే వాడు ఏం చేశాడంటే జనరల్లో కూర్చోబెడితే అమ్మకి ఇబ్బంది అవుతుందని టీటీకి ఏవో టికెట్ కాకుండా ఏవో జనరల్ టికెట్ కొని టీటీ చేతిలో డబ్బులు పెట్టి నన్ను 2-టైర్ ACలో కూర్చోబెట్టాడండి బాబు. వాడు కూడా అప్పుడు ఇంకా స్టూడెంట్ అండి. కూర్చోబెడితే నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాంపల్లిలో కూర్చోబెట్టాడు నన్ను, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో. ఖాళీగా ఉందండి భోగి, అక్కడ పడుకున్నాను బర్త్లో అండి. పడుకొని, భగవానా నేనంటే నీకెంత దయరా తండ్రి, నీ బిడ్డని టికెట్ లేకపోయినా రిజర్వేషన్ లేకపోయినా నన్ను సుఖంగా ట్రైన్లో పంపిస్తున్నావురా తండ్రి అన్నానండి. అంతే లోపల హృదయంలోంచి స్మరణ, భగవాన్ ఏమి ఇచ్చారంటే నేను ఏమి బోధిస్తున్నాను, నువ్వేమి ఆలోచిస్తున్నావు, ట్రైన్లో నీ బాడీ సుఖంగా ప్రయాణం చేయటం ఇది సుఖమా, లౌకికుడికి ఒక ప్రారంభం ఉంటుంది, భక్తుడికి ఒక ప్రారంభం ఉంటుంది, ఇద్దరి దేహాలకు ప్రారంభం ఉంటుందండి. లౌకికుడి దేహానికి ప్రారంభం ఉంటుంది, భక్తుడి దేహానికి కూడా ప్రారంభం ఉంటుంది. ఆ అమ్మ గర్భంలో నిర్ణయించిన ప్రారంభం ఇప్పుడు ఈరోజు తెర మీద జీవితం అనే నాటకంలో నీకు తెర మీద కనిపిస్తూ ఉంది. నా దేహం, నేను భర్తలో పడుకొని ఉన్నాను, సుఖంగా ఉన్నాను అనుకుంటున్నావు. నిన్ను నేను అయితే భగవాన్ని మళ్ళీ అడిగానండి, మరి ఇలా అంటున్నారు కదా భగవానా, మరి మీ పట్ల భక్తి ఎందుకు, భక్తి యొక్క ఉపయోగం ఏమిటి, నా భగవాన్ దయ అనుకుంటా ఉంటే అలా అనుకోవద్దు అంటున్నారు, మరి భక్తి యొక్క ఉపయోగం ఏమిటి భగవానా అని అడిగాను. అడిగితే భగవాన్ అన్నారు, నువ్వు భక్తి యొక్క ఉపయోగం ఏమిటంటే దేహంతో విడిపోవడం, గురువు దయ గురువు అనుగ్రహము నిన్ను దేహంతో విడతీస్తుంది, దేహబుద్ధితో అండి, దేహబుద్ధితో నిన్ను విడతీస్తుంది కానీ నిన్ను దేహంతో కలపదు. నువ్వేం చేస్తున్నావంటే భగవాన్ తోటి లోపల ఇది సుఖము, ఈ దేహము ట్రైన్లో ఇలా పడుకోవడం సుఖమని చెబుతున్నావు నువ్వు నాతోటి అంటే మరి భక్తి ఎందుకు భగవానా అంటే, అప్పుడు భగవాన్ చెప్పారండి ఇది చెప్పారు, దేహంతో విడగొట్టడానికి భక్తి, దేహంతో కలపడానికి కాదు. దేహం నుంచి విడిపోతే అది సుఖము, అది శాంతి, అది ఆనందం. కానీ నీ దేహం సుఖపడుతున్నప్పుడు ఎస్, అది గురువు దయే 100%గా దేహం సుఖపడడం కూడా గురువు నిర్ణయమే. కానీ ఎప్పుడు అమ్మ గర్భంలో ఉన్నప్పుడే అది నిర్ణయించబడింది. పైగా అది ఒక భక్తుడికే కాదండి, అది లౌకికుడికి ఉంటుంది, ప్రారంభం అనేది భక్తుడికి ఉంటుంది. కానీ భక్తుడికి గురువు దయ ఎక్కడ పని చేస్తుందంటే, కేవలము ఇది ప్రారంభము, ఇది కూడా గురువు దయే, నా సంచితములో నుండి కొంచెం తీసి ఇప్పుడు నాకు అనుభవించేటట్టుగా జీవుడికి పెట్టాడు, కానీ దేహబుద్ధి నుంచి నన్ను విడగొట్టడమే నా గురువు దయ అని అయితే భగవాన్ అన్నారు. మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి భగవానా, గురువు దయ అనుకోకూడదు, మరి మనసులో ఏ తలంపులు లేకుండా మనస్సు ఉండదు కదండి, ఏవో ఒక థాట్స్ వస్తూ ఉంటాయి కదా. భగవానా మరి ఇప్పుడు నేను ఎలా ఉండాలి తండ్రి అంటే భగవాన్ అన్నారు, నువ్వు మౌనంగా ఉండు, మౌనంగా ఉండి హృదయంలో నా ప్రజెన్స్ని అనుభవించు. ఒకవేళ అలా ఉండలేవనుకో, మౌనంలో నా ప్రజెన్స్ని అనుభవించలేవనుకో, నన్ను తలుచుకో, నా ఉనికిని తలుచుకో. అంతే, రెండే రెండే భక్తుడికి ఆప్షన్స్ రెండే అండి, ఒకటి శరణాగతి, ఇంకొకటి విచారణ. కానీ దేహంతో కలవడం గురువు దయ కాదు అని అప్పుడు అంటే భగవాన్ ఎప్పుడు కూడా అండి, ఎప్పుడు కూడా నాకు తెలిసే భాషలో నా బుద్ధికి అందేటట్లుగా అందరికీ జరుగుతుంది ఇదండి, నేను షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ప్రతి భక్తుడికి వారి వారికి బుద్ధికి అందేటట్లుగా అందడము, ఆ భాషలో బోధించటము గురువు దయ అండి. నా మట్టుకు ఏమీ ఉపనిషత్తులు చదువుకోలేదు, భగవద్గీత పూర్తిగా చదువుకోలేదు, ఒక 2-3 అధ్యాయాలు చదువుకునేసరికి నాన్నగారు నా జీవితంలోకి వచ్చేసారు. ఏ పుస్తకాలు, నాన్నగారి వాక్కు తప్పించి ఏ పుస్తకాలు తెలియవండి, అయినా నాన్నగారు లోపల ఉన్న ప్రజెన్స్ కాబట్టి, నాన్నగారు భగవాన్ వేరు కాదు కాబట్టి, ఎవ్రీ సెకండ్ లోపల అవసరమైనప్పుడల్లా నా మనసు ఎప్పుడు తప్పుతోవ పడుతుందో అప్పుడప్పుడు నాన్నగారి గైడెన్స్, భగవాన్ గైడెన్స్, మళ్ళీ నాన్నగారు అనేవారు కదా, ఒక తన్ను తన్ని గురువు మిమ్మల్ని సరి అయిన తోవలో పడేస్తారు. అంటే దారి తప్పడం అంటే మనస్సు గురువు ప్రజెన్స్ ను మరిచిపోవడమే దారి తప్పడం అండి, కర్త గురువు అని మరిచిపోవటమే దారి తప్పడం. ఒకసారి సత్సంగానికి బయలుదేరుతున్నానండి, సేమ్ ఇదే ఇన్సిడెంట్, అంటే మన మనసు మనల్ని ఎలా మాయ చేస్తుందో అని. చిక్కడపల్లి సత్సంగానికి బయలుదేరుతుంటే నా మనసు అంది, రోజు వెళ్ళి అంటే భాషణాలు చదువుకోవడం కదండి, రోజు వెళ్ళి ఉన్నది ఆత్మే, ఉన్నది ఆత్మే, ఉన్నది ఆత్మే అని అక్కడ బోధించటం బదులు, నువ్వు ఇంట్లో కూర్చొని ఆత్మగా ఉండిపోరాదా, ఆత్మని అనుభవించరాదా అంటుందండి. నేను బయటకు వచ్చి తాళం వేసే టైంలో నాకు లోపల వచ్చిన థాట్ అండి, రోజు వెళ్ళి అది చెప్పే బదులు అది నువ్వు అనుభవిస్తే సరిపోతుంది కదా, కాబట్టి సత్సంగానికి వెళ్ళే అవసరం లేదు, ఇంట్లో కూర్చో, అది అనుభవించు అని చెప్పిందండి. అప్పుడు వెంబడే 1 సెకండ్ కూర్చుండిపోయానండి తాళం వేయకుండా. కూర్చుండిపోతే లోపల సేమ్ అండి, నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ఏం చేస్తున్నావు, మేమేం బోధిస్తున్నాము, సత్సంగానికి వెళ్ళి వచ్చేది ఎవరు, బాడీ వెళుతూ ఉంది, దానికి డెస్టినీ ఉంటే వెళుతుంది, డెస్టినీ లేకపోతే వెళ్ళదు. వెళ్ళటము రావడం అనేది కేవలం దేహ ప్రారంభము. అయితే ఇప్పుడు నీ మనస్సు ఏం చేస్తుందంటే, నిన్ను ఎలా మోసం చేస్తుందంటే, నిన్ను దేహంతో కలిపింది, వెళ్ళకు అని చెప్పినప్పుడే నిన్ను దేహంతో కలిపింది, కలిపి ఇంట్లో కూర్చో అని చెప్తుంది, చెప్పి నువ్వు ఆత్మతో కలిసి ఉండు అని చెప్పేది కూడా మనస్సే, నీ మనస్సే. ఒకవైపు ఏమో దేహంతో దేహం వైపు నిన్ను తీసుకెళ్తూ దేవుడి వైపు నిన్ను తీసుకెళ్తున్నానని నిన్ను భ్రమ పెడతావు, చాలా సూక్ష్మంగా అండి, చాలా సెటిల్ గా, అంటే నాన్నగారి దయ వల్ల, భగవాన్ దయ వల్ల ఇది ఏమి ఏమి సాధనలు చేస్తే మనము ఇంతగా సెటిల్ గా గ్రహించగలమండి. ఎన్ని జన్మలు ఏం చేస్తున్నాము, తపస్సులు చేస్తున్నాము, నా మట్టుకు నేను ఈ సాధన చేస్తున్నానని చెప్పుకోవడానికి నాకు ఏమీ లేదండి. ఈ గంట ధ్యానమను, ఈ గంట జపమను, ఈ గంట పూజను, అలాంటివి ఏమీ లేవు. బహుశా మన భక్తుల్లో చాలా మందికి ఇదే ఉండి ఉంటుంది, ఎప్పుడు నాన్నగారు సాధన గురించి ఏమి చెప్పేవారు కాదండి, అమ్మ అడిగేవారు కాదు, మీరు పూజ చేస్తున్నారా, జపం చేస్తున్నారా, ధ్యానం చేస్తున్నారా. ఎందుకంటే భగవాన్ ఒక చేత చెప్తారండి, సద్గురువు అటండి ఇది చేయమని చెప్పారటండి. లోపల తన భక్తుడికి ఏమేమి అడ్డు వస్తున్నాయో ఆ అడ్డులు వాడి చేత గుర్తింపు చేసి, ఆ అడ్డు నుంచి విడిపోవాలనే తపన భక్తుడికి కలగచేసి, గురువును ప్రార్థించేటట్టుగా చేసి ఆ అడ్డును తీసేస్తాడటండి. మనకు చూపించి, మనకు ఆ బుద్ధి కలిగింప చేసి దానిని తొలగిస్తారంతే, గురువు చేసే వర్క్ అది. అలా భగవాన్ ఆ రోజండి నిన్ను దేహంతో కలుపుతూ, పైగా కర్తృత్వ భావము తన చేతిలోకి తీసుకుంటుంది నీ మనస్సు, నిన్ను వెళ్ళవద్దు అని చెబుతా ఉంది. ఇంకొక 2 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా, నువ్వు వెళతావో వెళ్ళవో నీ మనస్సుకు తెలుసా. డోయర్షిప్ తీసుకుంటా ఉంది, నిన్ను దేహంతో కలుపుతా ఉంది, పైగా నువ్వు కూర్చొని ఆత్మను అనుభవించు అంటుంది. ఆత్మను అనుభవించటానికి దేహ కదలికలకు ఎట్టి సంబంధము లేదండి. మన నాన్నగారు, మన భగవాన్ ఎంత వర్క్ చేశారండి. భగవాన్ కూడా వంటింట్లోకి వెళ్ళి పొయ్యి రాజేసి, భక్తులు రాకముందు తెల్లవారుజామున 3 ఇంటికి వెళ్ళేసిపోయి ఇడ్లీ పిండి ఇడ్లీ పాత్రలో పెట్టేసండి, పొయ్యి మీద ఇడ్లీలు పెట్టేసి పచ్చడి రుబ్బేసి, అంటే అన్ని పనులు సహజంగా చేసేవారు. నాన్నగారు కూడా ఎప్పుడు కదలకుండా 1 నిమిషం ఎక్కడ కూర్చోలేదండి. ఎప్పుడు భక్తులు 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 భక్తుల్ని ఉద్ధరించాలి, భక్తుల్ని తరింపజేయాలి, భక్తులకి ఆనందం ఇవ్వాలి అని సుడిగాలి కంటే వేగంగా అండి ఊరూరు తిరిగారు తండ్రి. కాబట్టి దేహ అంటే వాళ్ళు అనుభవిస్తూ మనకి చూపించారండి, దేహ కదలికలకి లోపల ఎరుకకి ఏమాత్రము సంబంధము లేదు. అయితే ప్రారంభంలో ఆ ఎరుక కుదుర్కునేంత వరకు భక్తుడు గురువును స్మరించాల్సిందే, గురువాక్కు శ్రవణము చేయాల్సిందే, గురువు చెప్పినట్లు జీవించటానికి ఎఫర్ట్ చేయాల్సిందే అండి. అప్పుడు భగవాన్ అడిగారు, నువ్వు ఇంకో 2 నిమిషాలకి బయలుదేరతావో బయలుదేరవో నీకు తెలుసా, 100కి 100 పాళ్ళు నీ దేహ కదలికలు ఈశ్వరుడి చేతిలో ఉన్నాయని గుర్తించటమే ఈశ్వరుణ్ణి అనుభవించటము. ఆ తర్వాత అంతవరకు అయిందండి, ఆ భగవాన్ స్ఫురణ ఇవ్వగానే లేచి తాళం వేసి సత్సంగంకి వెళ్ళిపోయాను, సత్సంగం జరిగింది, మళ్ళీ వచ్చేసానండి. అంటే ఎవ్రీ మినిట్ రాంగ్ గైడెన్స్ మైండ్ ఇస్తున్నప్పుడల్లా దేహంతో ఒక్కోసారి ప్రేమతో అండి, ఏదో ఒక సందర్భంలో విపరీతమైన దుఃఖం వచ్చేస్తా ఉందండి, తట్టుకోలేని దుఃఖం, అంటే కట్టలు చించుకున్నట్టుగా ప్రవాహము ఒక్కొక్కసారి తెగిపోతుంది చూడండి, చెరువు కట్ట కానీ అది తెగిపోయినప్పుడు నీళ్ళు ఎలా బయటకు వస్తాయి, అంత ఫోర్స్గా దుఃఖం రాబోతూ ఉందండి హృదయంలోంచి. ఇంట్లో అందరూ ఉన్నారు, అప్పా తండ్రి దుఃఖరహిత స్థితిలో ఉండు అని బోధించి నువ్వు, లోపల నాకు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నానని స్ఫురణ ఎరుక నాకు ఇస్తా ఉంటే నాకు దుఃఖం రాకుండా ఎలా ఉంటుంది తండ్రి, దుఃఖం వచ్చేస్తా ఉంది, నన్ను నేను దుఃఖరహిత స్థితిలో పెట్టుకోలేను రాప అని భగవాన్ వైపు బేలగా చూసినప్పుడండి కళ్ళు నిండా నీళ్లు తిరిగిపోయినాయి. ఇంకా అలా బేలగా భగవాన్ వైపు లోపల హృదయంలోకి చూసినప్పుడు భగవాన్ అన్నారు, ఏమైంది, ఏమి జరిగింది, నీకేమి కావాలి, నీకు కావలసింది నేనే అయినప్పుడు నేను నీ హృదయంలో నీతోనే ఉన్నానుగా ఈ సెకండ్ కూడా, ఎందుకు నీకు దుఃఖము? బాహ్య పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. నువ్వు కోరుకున్న వ్యక్తులు నీకు దగ్గరగా లేకపోవచ్చు. ఇన్ని రోజులు ఆ వ్యక్తుల వేషం వేసుకొని నీ దగ్గర ఉన్నది నేనే. నువ్వు ఏ వ్యక్తుల కోసమైతే బాధపడుతున్నావో ఆ వ్యక్తుల వేషం వేసుకొని ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నది నేనే. ఇప్పుడు ఆ వేషం తీసివేశాను, నేను ఉన్నాను నీ దగ్గర, నీకు అత్యంత సమీపంలో, నీ హృదయానికి దగ్గరగా ఉన్నాను. నీకు కావలసింది నేనా లేక ఆ వేషమా? దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. నాన్నగారు ఒకసారి జూబ్లీ హిల్స్ లో మన లక్ష్యం ఉన్నప్పుడు ఇది చదివి, మన భాను పద్మ ఉన్నారు కదండి మన ఫ్రెండ్, దాన్ని అడిగారండి ఇది చెప్పు, దీనికి ఇది నువ్వు చెప్పు అని. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యాన్ని వారించు. దృశ్యం అంటే నా మనస్సు నాకు ఒక దృశ్యం అండి. ఇప్పుడు మనం ఏదైనా చాలా సింపుల్ గా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే ఈజీ అండి. ఇప్పుడు ఏదన్నా ఒక విత్తనం పెట్టామనుకోండి భూమిలో, అది మొలకెత్తే లోపే 2-3 రోజుల లోపలే చిన్న మొలక పైకి వచ్చినప్పుడే చిన్నగా గ్రీన్ గా కనిపిస్తూ ఉంటుంది, అప్పుడే దాన్ని తీసేయడం ఈజీ. ఒక మహావృక్షం అయిన తర్వాత దాన్ని తీసేయడం చాలా కష్టం అండి. అలాగా డే టు డే లైఫ్ లో మనం భగవాన్ ప్రజెన్స్ ని హృదయంలో, నాన్నగారి ప్రజెన్స్ ని అనుభవిస్తున్నప్పుడు మధ్యలో మనకున్న వాసనలు కానీ మన టెండెన్సీస్ కానీ మన దేహ బుద్ధి కానీ అడ్డొస్తే అప్పటికప్పుడు సూక్ష్మంగా దాన్ని తీసేయడం చాలా ఈజీ అండి. అంటే ఆ ఎరుకలో ఉంటే కనుక లోపల హృదయంలో నాన్నగారు ఉన్నారు కదా, నా ఉనికిగా, నా గురువుగా, నా తండ్రిగా, నా నాథుడిగా, సీట్గా అండి. మనకి ఏ భావన నాన్నగారి పట్ల వస్తే ఆ భావనని మనం స్వీకరించవచ్చండి. గురు భావన, అన్ని తలంపులే అని గురువును కూడా అలా తీసి పక్కన గురువు గురించి వచ్చే తలంపుల్ని, గురువు గురించి వచ్చే భావనల్లో స్వీట్నెస్ ఉంటుందండి. మనం వాటిని గెంటే అక్కర్లేదండి, గురువు గురించిన భావనల్ని, గురువు స్ఫురణని పెంచి పోషించుకుంటా ఉంటే అది మిగతాదంతా తోసిపడేస్తుందండి. నాన్నగారు ఒకసారి అన్నారండి, అమ్మా నీ హృదయ గుహ, నీ మనస్సు అనే గుహలో నాకు ఒక్క పాదము, అంటే మిగతాదంతా కూడా మీ ఇంట్లో వాళ్ళకి, నీ మనస్సు అంతా కూడా నీ ఇంట్లో వాళ్ళకి, నీ పిల్లలకి, నీ భర్తకి, అందరికీ పంచిచ్చిన నీ మనస్సులో స్థానాన్ని నాకు ఒక పాదం మోపేంత స్థానాన్ని గురువుకి ఇస్తే చాలు, ఆ గురువు ఆ ఒక్క పాదము మోపి, ఇంకా నాన్నగారు ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఒక రూమ్ నిండా సామాను, డోర్ వరకు సామాను ఉంటుంది అనుకోండి, రూమ్ అంతా కూడా దాంట్లో అడుగు పెట్టడానికి వీల్లేనంతగా సామాను గది నిండా నింపినప్పటికి కూడా ఒక్క పాదం ఆ గడప దగ్గర ఒక్క పాదం పెట్టి ఒక్కొక్క సామాన్ని బయటికి విసిరేస్తే ఆ గది ఖాళీ ఎలాగవుతుందో, గురువుకి మనస్సులో ఒక్క పాదము మోపేంత స్థానాన్ని ఇవ్వమ్మా, ఇస్తే నీ మనస్సు అంతా గురువు ఖాళీ చేసేసి నీ మనస్సంతా ఆయన వ్యాపించేస్తాడమ్మా అన్నారండి నాన్నగారు. అలాగా మనకి గురువు గురించే భావనలు, గురువు గురించిన తలంపులు, గురువు గురించిన స్ఫురణ ఇవి తలంపే కదా అని దానిని తీసే, అంటే చిన్న చూపు చూడకూడదండి. అవి కూడా తలంపులే కదా, అవి కూడా తలంపులే కదా, నో, అవి తలంపులు కాదు, అది మనకు సన్నిధి. ఆ భావాలన్నీ స్వీట్నెస్ అండి, అది సన్నిధి మనకి, నాన్న సన్నిధి ఆ తలంపులు. కాబట్టి దృశ్యవారితము చిత్తమాత్మనః అరుణ ఒకటి భగవాన్ కంటే వేరుగా ఉన్నది అనే తలంపు దృశ్యంగా మారకముందే దాన్ని వారించు. అప్పుడు అరుణ దేహము, అరుణకు ఇతర తలంపులు ఒక దృశ్యంగా, మూల తలంపు ఒక దృశ్యంగా మారదండి. మారకుండా అరుణకు ఏది దృశ్యంగా ఉంటుందంటే అరుణ దృశ్యము నాన్నగారే, నాన్నగారుగానే ఉంటారు. అంటే బయట అరుణ ప్రపంచాన్ని చూడొచ్చండి, పనులు చేయొచ్చు, డ్యూటీస్ చేయొచ్చు, కర్మను పర్ఫెక్ట్గా ఆచరించాలి. నాన్నగారు చెప్పినట్టుగా పని పట్ల అశ్రద్ధ పనికి రాదు, ధర్మం ఆచరణగా ఉండాలి, ప్రేమ ఉండాలి మనకు ఊపిరిగా శ్వాసగా. కానీ దృశ్యవారితం చిత్తమాత్మనః, దృశ్యాన్ని చూడకు, దృశ్యంగా నీకు నువ్వే దృశ్యంగా మారకు. అరుణకి అరుణ దృశ్యంగా ఉండకూడదు, అరుణకి నాన్నగారు భగవాన్ దృశ్యంగా ఉండాలి. అలా నువ్వు ఒకసారి భగవాన్ చెప్పారు ఏంటంటే, ఇది నా భర్త, ఇది నా పిల్లలు, ఇది చెట్టు, ఇది పుట్ట అని ముందు ఒక రూపాన్ని చూసి ఆ రూపంలో మళ్ళీ నా రూపాన్ని పెట్టుకొని ఇది భగవాన్ కదా, ఈ చెట్టు భగవానే, ఈ భర్త భగవానే, పిల్లలు భగవానే, నా చుట్టూ ఉన్న వస్తువులు భగవాన్ స్వరూపమే అని ఇలా ఆలోచించటం కాదు. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఏమీ మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగానే పరబ్రహ్మమై ఉన్నది, గురువై ఉన్నది. చెట్టు రూపము భగవానే, చెట్టుకు ఆధారము భగవానే, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు భగవానే, అంటే పరబ్రహ్మమే ఆ రూపాలన్నీ ధరించిందండి. ఒకసారి నాన్నగారు అన్నారండి, బ్రహ్మమే రూపము ధరించి రూపాన్ని నామాన్ని గుణాన్ని ధరిస్తుంది అని. అలా సృష్టి అంతా కూడా లోపల అరుణ కూడా అండి. నేను అరుణని అనే భావన తెల్లవారు లేవగానే నేను ఉన్నాను, నేను ఒక స్త్రీని, నాకు ఒక దేహం ఉంది, నేను ఒకరికి భార్యను, ఒకరికి తల్లిని. ఈ భావనలన్నీ కూడా ఎవరి ఏ పరబ్రహ్మము, ఏ శక్తి, ఏ చైతన్యము యొక్క ఉనికి వల్ల వస్తూ ఉన్నాయి గుర్తిస్తే అది దృశ్యవారితం అండి. దృశ్యము దృశ్యముగానే, రూపము రూపముగానే పరబ్రహ్మము, నామము నామముగానే పరబ్రహ్మము, గుణము గుణముగానే పరబ్రహ్మము. ఇది భగవాన్ ఎలా చెప్పారంటే, ఒకరోజు సత్సంగం అయిపోయిన తర్వాత నేను లేచి భోజనం వడ్డిస్తున్నానండి. మధ్యాహ్నం సత్సంగం అయిపోయాక ముగ్గురు ఉన్నమ్మా వారు, నేను మా అమ్మ భోజనం వడ్డించి మా అమ్మని అడిగాను, అమ్మ భోజనానికి రా అమ్మ. మా అమ్మకి అప్పుడే టీవీ సీరియల్ స్టార్ట్ అవుతుందండి 2:00. నాకు లోపల తెలుస్తా ఉంది అమ్మ ఇప్పుడు సీరియల్ చూస్తుందేమో రాదేమో భోజనానికి, తెలుసు కదండి అమ్మకు సీరియల్ అంటే ఇష్టం. పెద్దవాళ్ళు వాళ్ళకు ఉండే వాళ్ళకు ఉంటాయి, అమ్మ రా అమ్మ అంటే వస్తున్నాను అని అందండి. నేను హాల్లోకి వచ్చేసరికి అమ్మ సీరియల్ చూస్తున్నారు, నేనేమో కంచెల్లో అన్నం వడ్డించేశాను. అమ్మా ఇప్పటిదాకా సత్సంగం విన్నావు కదమ్మా, సీరియల్ ఎందుకు? ఇప్పుడు నాన్నగారి మాటలు భగవాన్ మాటలు విన్నాం కదమ్మా, ఇప్పుడు వచ్చి భోంచేయమ్మా అన్నానండి. భగవాన్ వెంబడే లోపలండి ఏం చెప్పారంటే, అమ్మ సీరియల్ చూస్తూ ఉంది, నువ్వేమో నీకు సత్సంగం ఆనందం, నీకు నా మాటలు వినడం, నాన్నగారండి నా మాటలు వినడం, నా భక్తులతో స్నేహం చేయడం, నా సహవాసం చేయడం నీకు ఇష్టం, దానివల్ల నీకు ఆనందం వస్తుంది. ఇప్పుడు అమ్మకి అదొక కర్మ, శుభకర్మ అండి, అంటే పూర్వజన్మ పుణ్యం వల్ల, దేని వల్ల, గురువు దయ వల్ల గురువు నా జీవితంలోకి వచ్చారు, అదొక శుభకర్మ. కానీ అమ్మ టీవీ చూస్తూ ఉంది, ఇప్పుడు అది ఆవిడ ప్రారంభంలో పెట్టింది నేనే, ఆ టైంకు ఆవిడ టీవీ చూడాలని బుద్ధి కర్మానుసారిని అని చెప్పేవారు కదా నాన్నగారు, ఆ కర్మ చెయ్యాలని ఆ బుద్ధిని ఆడించింది నేనే, ఆడించి ఆ కర్మ ద్వారా టీవీ చూడటం అనే కర్మ ద్వారా ఆవిడకు ఆనందాన్ని ఇస్తున్నాను, నీకు సత్సంగం శ్రవణం ద్వారా నీకు ఆనందాన్ని ఇచ్చాను, ఆ పని నేనే చేస్తున్నాను అని గుర్తించటం మానేసి అమ్మ టీవీ ఎందుకు చూస్తా ఉంది అనే తలంపు నీకు వస్తే ఆ తలంపు నీకు అడ్డు, అక్కడ మాయలో పడిపోతున్నావు నువ్వు. ప్రతి జీవుడి చేత కర్మ చేయించేది నేనే, నువ్వు ఎవరిని మార్చడానికి ప్రయత్నం చెయ్యకు, నిన్ను నువ్వు నా హృదయంలో ఉన్న నన్ను అనుభవించు నువ్వు, అంతేకాని ఎదుటి జీవులను మార్చటానికి వాళ్ళు చేసే కర్మను ఆక్షేపించకు. ఆ రోజు భగవాన్ ఇది చెప్పినప్పటి నుంచి అండి, ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఏది చేస్తున్నా ఎస్ అది భగవాన్ చేయిస్తున్నారు, అది వారి వారి భగవాన్ అనేవారు కదా, వాసన బలీయం అని. నా జీవితంలోకి నాన్నగారు చచ్చుకొని వచ్చి ఈ మట్టి ముద్దని ఇలా తీర్చిదిద్దుకోకపోతే, అంటే తీర్చిదిద్దుకోవడం అంటే గొప్పగా కాదండి, కనీసము సుఖము శాంతి ఆనందానికి బయట సృష్టిలో ఆధారపడకుండా మనందరిని చేశారు కదండి, అంతవరకు మనందరం ఒప్పుకోవాలండి. జ్ఞానం వచ్చిందా లేదా మనకు తెలీదు, కానీ సుఖం కోసము శాంతి కోసము సృష్టి మీద ఇతరుల మీద ఆధారపడకుండా మనందరినీ తీర్చిదిద్దారు నాన్నగారు. ఏమండి ఇది ఎవరి దయవల్ల? నాన్నగారి దయవల్ల. నాన్నగారు మన జీవితంలోకి ప్రవేశించారు కాబట్టి ఇది జరిగిందండి, లేకపోతే జరిగేదా? కాబట్టి ఇతర జీవుల్లోకి కూడా వాళ్ళకి ఎప్పుడు గురువు రావాలి, ఏ గురువు రావాలి, ఎప్పుడు వాళ్ళ జీవితాన్ని మార్చాలి, ఎప్పుడు వాళ్ళకి బోధన అందించాలో అది ఈశ్వరుడి పని, అది మన పని కాదు. అది ముందు నన్ను నేను మార్చుకోవటం నా పని. ఈ దీంట్లోనే అండి, అరుణాచలంలో ఒకసారి నాన్నగారు అరుణాచలంలో ఉన్నప్పుడు ఒకసారి అక్కడికి వచ్చినప్పుడు అండి, వెళ్ళి నేను హైదరాబాద్కి ప్రయాణం అయ్యే రోజు అండి, ఆ రోజు భగవాన్ ప్రదక్షిణ మా భగవాన్ మందిరంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే అక్కడ మా నాన్నగారు లిటిల్ బుద్ధా అని ఒక ఆవిడ్ని పిలిచేవారు కదా, ఆవిడ అక్కడ కూర్చొని ఉన్నారండి. అయితే వెళ్ళి సైలెంట్గా ఆవిడ పక్కన కూర్చున్నాను, అంటే ఆవిడ కిటికీలో కాదు, భగవాన్ మనం బయటికి వచ్చే డోర్ దగ్గర ఒక పక్క కూర్చొని ఉన్నారు. వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే ఆవిడ ఏం చేశారు, నన్ను రమ్మని బయటికి తీసుకెళ్ళారు. బయటికి తీసుకెళ్ళి అక్కడే ఇప్పుడు మన భగవాన్ భోజనశాల భోజన మందిరానికి తర్వాత భగవాన్ సమాధి మందిరానికి మధ్యలో బావి పక్కకు ఒక రూము, భగవాన్ ఫోటోలన్నీ పెట్టి అది అక్కడ భగవాన్వి పెట్టారండి ఫొటోస్ అన్ని, అక్కడ కూర్చోబెట్టారు ఆవిడ, డోర్ దగ్గర కూర్చోబెట్టారు, డోర్ క్లోజ్ చేసినాయి, అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నన్ను కాసేపు సైలెన్స్గా చూసి నాతో ఏమన్నారు అంటే, నువ్వేం చేస్తావు రోజు అని అడిగారండి. అడిగితే చెప్పుకోవడానికి సాధన ఏమీ లేదండి, చేసి మేము నాన్నగారి సత్సంగం చెప్పుకుంటామండి, రోజు నాన్నగారు చెప్పినవి రిపీట్ చేసుకుంటాము, డైలీ సత్సంగం ఉంటుంది, భక్తులు వస్తారు ఇంటికి అని చెప్పాను. చెప్తే ఆవిడ అన్నారు, మీరు పీస్ని అనుభవిస్తున్నారు, శాంతిని అనుభవిస్తున్నారు, ఆత్మలోంచి వచ్చే ఆ శాంతిని అనుభవిస్తున్నారు, కానీ కంటిన్యూస్గా అనుభవించట్లేదు, బ్రేక్స్ వస్తున్నాయి మీకు అని అన్నారండి. అని మీరు ఈ సృష్టిలోకి ఇతరులను ఉద్ధరించడానికి వచ్చారా, మీకు రోజు సత్సంగం ఎందుకు, ఇంట్లో సత్సంగం ఎందుకు, మీరు సత్సంగం మానేయండి, మానేసి లోపల ధ్యాన అంటే వీలైనంత వరకు లోపల ఉనికిగా సైలెన్స్గా గురువుతో కలిసి ఉండడం, ఆత్మగా ఉండండి అన్నారండి. ఆత్మగా ఉండండి, సైలెన్స్గా ఉండండి, సత్సంగం మానేయండి, మీరు ముందు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అని అన్నారండి. అంటే సరే, అది అది చాలా బాగా అనిపించిందండి నాకు. అనిపించి ఏదో తోచినది ఏదో, అసలు తీసుకెళ్ళింది భగవాన్ అక్కడికి, అందుకు తీసుకెళ్లారేమో, వచ్చేసానండి. ఆమె కొంచెం ఏదో సమర్పణ చేసుకోవాలనిపించింది, వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను అంటే నాతో ఉన్న స్నేహితులతోటి భక్తులతోటి షేర్ చేసుకున్నాను, ఆవిడ ఈ మాట అన్నారు, ఎంత బాగుంది కదా, ముందు నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఈ సత్సంగము పెట్టుకోవడము, అందరికీ భక్తులకి సత్సంగం చెప్పడం, వాళ్ళకి నేను ఇలాగ నన్ను నేను ఉద్ధరించుకోకుండా సత్సంగం చెబితే నాకు అనుభవంలో లేకుండా నేను వాళ్ళకి ఎలాగూ ఉపయోగపడను కదా అని, ఇది చాలా బాగుంది అంటే వెంపడే సరా భక్తులు స్వరాజ్యం గారు వాళ్ళు, అయితే నువ్వు సత్సంగం రావడం మానేస్తావా, ఇంక సత్సంగాలు చెప్పవా, అదేంటి అన్నారు, నీకు నాన్నగారు చెప్పుమని చెప్పారు కదా అని అన్నారు. అంటే ఏం మాట్లాడలేదు, వచ్చేసాను. అయితే హైదరాబాద్ వచ్చిన మూడో రోజే ఇక్కడ మా కాలనీలో నాన్నగారు నీలిమ వాళ్ళ అత్తగారు మామగారు నాన్నగారు బంధువులు ఉంటారండి, వాళ్ళది గృహప్రవేశం, దానికి నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. అరుణాచలం నుంచి జినూర్ వెళ్ళిపోయి మళ్ళీ మూడో రోజే హైదరాబాద్ వచ్చారండి. వస్తే నాన్నగారిని నన్ను అరుణ వచ్చి తీసుకొస్తుంది అని చెప్పారు. భోజనం కూడా నాకు అరుణే వండుతుంది అన్నారండి ఆ రోజు గృహప్రవేశం రోజు. నన్ను స్టేషన్ లోనే చెప్పారు, నువ్వు రేపు వచ్చి నన్ను నాకు కలువు అని చెప్పారండి. అయితే సరే నాన్నగారు కలుస్తానని చెప్పాను. మధ్యాహ్నం వచ్చి నన్ను కలువమన్నారు, సారీ మధ్యాహ్నం వచ్చి కలువు నువ్వు అన్నారు. సరే నాన్నగారు కలుస్తానన్నానండి. మధ్యాహ్నం వచ్చాను, వస్తే 3 అయిపోయిందండి. నేను వచ్చేసరికి నాన్నగారు సెలార్లో మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుంటే దూరంగా ఇంకా కూర్చోవడానికి మొత్తం ఫుల్, లేట్ వచ్చాను కదండి, అన్నీ ఫుల్ అయిపోయాయి, చైర్ కూడా ఖాళీగా లేదు, నిల్చొని ఉన్నాను. నాన్నగారు సబ్జెక్ట్ బోధన చేస్తున్నారండి, భక్తులకి బోధ చేస్తున్నారు. అలా చూసి సౌగి చేశారండి, ఇలా రా అని. అప్పుడు దగ్గరికి నేను దగ్గర రమ్మంటున్నారని వెనకాల వెళ్ళి నిల్చున్నానండి. ప్లేస్ లేదండి అక్కడ, వెనకాల వెళ్ళి నిల్చుంటే నువ్వు ముందుకు రా ఇలా కూర్చో అన్నారు. అప్పుడు ఉష కూడా ఉన్నారు నాన్నగారు దగ్గరే, పక్కనే వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే రేపు నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అని అడిగారు. నాన్నగారు మా వారు వస్తారు నాన్నగారు అన్నారు. అడ్రస్ చూపించావా అన్నారు. అడ్రస్ తెలుసా వారికి, నువ్వు చూపించావా అన్నారు. చూపించాను నాన్నగారు. అంటే ముందు రోజే నాన్నగారు రాకముందే మా వారిని కారులో తీసుకెళ్ళండి, ఇందిరా ఆంటీ ఇల్లు చూపించి ఆ లిఫ్ట్ చూపించి, కింద నుంచే పైకి వెళ్ళలేదు, ఆ లిఫ్ట్ చూపించి నాన్నగారు 5th ఫ్లోర్లో ఉంటారని చూపించి మా వారిని తీసుకొని వచ్చేసానండి, రిటర్న్ వచ్చేసాం. అయితే నాన్నగారు అడిగారు, నాన్నగారు ఉష వైపు తిరిగి ఏ ఫ్లోర్లో అన్నారండి. 5th ఫ్లోర్ అని ఉష జవాబు చెప్పగానే 5th ఫ్లోర్లో అని చెప్పావా మీ వారికి అన్న. చెప్పాను నాన్నగారండి అన్న. అప్పుడు నాన్నగారు నా వైపు తిరిగి అంటున్నారు, ఇప్పుడు మనము కొంతమందిని అడ్రస్ అడుగుతామమ్మా, అడ్రస్ అడిగితే మనం ఎవరైతే అడ్రస్ అడుగుతున్నామో వాళ్ళకి సరి అయిన అడ్రస్ తెలియలేదనుకో, వాళ్ళు మనకి రాంగ్ అడ్రస్ చెప్తారు, తెలియదని చెప్పరటండి, ఏదో వాళ్ళకి తెలిసింది రాంగ్ అడ్రస్ చెప్తారు. అలా అని నాన్నగారు అంటున్నారు, హృదయంలోనికి నీకు ఎలా వెళ్ళాలో తోవ నీకు తెరువు, గురువు చూపిస్తున్నప్పుడు నీకు తెలుస్తున్నప్పుడు ఇతరులను నువ్వు అడగాల్సిన అవసరము లేదు, ఇతరుల మాటల మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరము లేదు. అంటే అండి ఎప్పుడు ఎప్పుడు అవసరము, దయగల తండ్రి అండి, ఎప్పుడు అవసరము, ఎంత దూరంలో ఉన్నా పిలుచుకొని, అంటే ఆవిడ మాటలు విని సత్సంగం మానేయాలనుకున్నాను. అప్పుడు తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు లోపల హృదయంలోంచి భగవాన్ అన్నారు, సత్సంగం వెళ్ళడం రావడం అనేది దేహం చేసే పని. ఆవిడకి అన్నీ వదిలేసి, దేశాన్ని వదిలేసి, అన్నీ వదిలేసి భగవాన్ సమక్షంలో కూర్చోవడం వల్ల ఆవిడ అలా శాంతిని అనుభవిస్తున్నారు. కానీ అందరూ అదే రీతిగా కాదు కదండి, నాన్నగారు చెప్పేవారు కదా, ఏ ఇద్దరు జ్ఞానులు ఒకే రకంగా పొందలేదు, కాబట్టి మీరు అనుకరణ చేయకండి, ఎవరిని భక్తుల్ని ఇతరులని అనుకరించకండి. ఆవిడ అలా పొందుండొచ్చండి, ఆవిడ శాంతిలో ఉన్నారు కాదనట్లేదు, కానీ అలాగ నేనెళ్ళి భగవాన్ సమక్షంలో కూర్చొని శాంతిని పొందాలంటే నా ప్రారంభంలో ఉండాలి కదా. బహుశా నాన్నగారు ఇలా ఇలా తరింపు చేయాలనుకుంటున్నారేమో, వాక్కుల్ని చెప్పి 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 ఆ చెప్పిన వాక్కులే మళ్ళీ మనం శ్రవణము చేసండి. భగవాన్ని నాన్నగారు ఇది చెప్పారు, భగవాన్ ఇది చెప్పారు, కేవలము శ్రవణము ద్వారా తరింపు చేయాలనుకున్నారేమో. తర్వాత నాన్నగారితో నాగ్పూరు, నాన్నగారు నాగ్పూర్ వచ్చేవారు కదండి, 7 టైమ్స్ వచ్చారండి. 7 టైమ్స్ ఎంత నాకు నాన్నగారికి సేవ చేసుకోవాలి, గురువుకి దగ్గరగా ఉండాలి, గురువుకి సేవ చేసుకోవాలి, ఈ జీవితం అంతా గురువు పాద సన్నిధిలో గడపాలని విపరీతమైన కాంక్ష అండి. కానీ నాకు అవకాశం, నా దేహ నా ప్రారంభంలో అలాంటి అవకాశం లేదండి, వచ్చి దర్శించుకోవడమే ఎక్కువ అండి, అదే ఎక్కువగా అండి, చాలు తండ్రి ఇది మాత్రము చాలు అంటే, అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు అదే ఎక్కువ నాన్నగారు ఇచ్చిన అవకాశం అండి, కాబట్టి సేవ చేసుకునే అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి. ఒకసారి జిన్నూరు వెళ్ళానండి నాన్నగారి దగ్గరికి, ఏదో పెళ్లి వంపు పెట్టుకొని భీమవరంలో మా మరదలి వాళ్ళ అక్కది పెళ్ళండి, ఆ పెళ్లి వంపు పెట్టుకుని అసలేమో నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని ఆశ లోపల. మనందరికీ ఇది అలవాటే, మన భక్తులందరికీ బహుశా ఇంట్లో ఎవరన్నా పర్మిషన్ ఇవ్వకపోతే ఏదో వంపు పెట్టేసుకొని, పని వంపు ఏదో వంపు పెట్టుకొని బయటపడిపోవడం అండి. ఇంట్లో అందరికీ పెళ్లికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎలాగా, మన ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్ళకపోతే ఎలాగ, నేను వెళ్తాను వెళ్తానని జిన్నూరు వెళ్ళాలని లోపల ఆశ అండి. భీమవరం వచ్చేసాను, కొత్త, నాకు ఏమీ తెలియదండి. అయితే మన జయావళ్ళ వదిన స్వరాజ్యం గారు భీమవరంలో ఉంటారు కదా, వారి నెంబర్ నా దగ్గర ఉందండి. ఉంటే నాకు భీమవరం టౌన్ కూడా ఏమి తెలీదు. ఆవిడ ఫోన్ చేశాను స్వరాజ్యం గారికి, ఫోన్ చేస్తే పాప ఆవిడ కారు పంపించారు స్టేషన్కి. మొట్టమొదలు నాన్నగారి దగ్గరికి వచ్చిన ఒక సంవత్సరంలో అనుకుంటానండి, 2 సంవత్సరాల లోపల వెళ్ళి స్వరాజ్యం దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి పెళ్ళికి కూడా ఇలా పలానా చోట పెళ్ళి ఉందంటే పంపించారు. ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాతే ఆ పెళ్లి మంటపం నుంచి నన్ను స్వరాజ్యం గారి వాళ్ళ కారు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు నాన్నగారిది ప్రవచనం ఉండిందండి. అయితే మీరు వెళ్తున్నారా, నేను వస్తాను మీ కూడా అంటే వెళ్దాము. ఎలా వెళ్దాము అంటే అండి, ఆ రోజు వారి కారు ఏదో పని మీద బయటికి వెళ్ళిందండి. ఓ కారు మాట్లాడుకొని భీమవరం పార్వతి గారు, స్వరాజ్యం గారు, నేను ఇంకెవరు ఉన్నాం భక్తులని తెలియదు, అందరం కలిసి జిన్నూరు వెళ్ళాం. జిన్నూరు వెళ్తే నాకు జిన్నూరులో అప్పట్లో రమణక్షేత్రంలో ఉండేవాళ్ళు కాదండి, ఎవరు ఉండేవాళ్ళు కాదు, అంటే తాళాలు వేసేసేవాళ్ళు అండి రాత్రిపూట. అంతవరకు గుర్తు నాకు తెలీదు, 92, 93, 94 అలాగా వెళ్ళిపోయాండి. ప్రవచనం అంతా విన్నాను, పెట్టే ఓ పక్కన పెట్టేసుకున్నానండి. పెట్టుకొని మరి ఎక్కడ ఉండాలి అనేది క్వశ్చన్ మార్క్ తెలియదు నాకు, నాన్నగారు ఏం చెప్తారో తండ్రి అని నా మనసులో లోపల తలంపు వచ్చిందండి. నీట ముంచినా పాలు ముంచినా నీదే భారం రా తండ్రి, నువ్వు ఎలా చెబితే అక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను అని మనసులో అనుకొని, అవును గురువు దగ్గర నీళ్ళు ఎలా ఉంటాయి, పాలే కదా ఉండేవి, అంటే అంత ఆనందము అంతా సుఖము అంతా శాంతే కదా, నీరుండనే ఉండదు, ఆయన దగ్గర ఉండేది పాలే కేవలం, కాబట్టి ఆయన ఏ చేసినా నాకు ఆనందమే సుఖమే అనుకోనండి. ఆ ప్రవచనం అయిపోయింది, అందరూ లోపలికి వెళ్ళి రావడం, అందరూ భక్తులు నాన్నగారు రూమ్లోకి వెళ్ళి దర్శనం చేసి ప్రవచనం అయ్యాక కాసేపు రూమ్లో కూర్చుంటే వెళ్ళేవాళ్ళు కదండి భక్తులు, అలా వెళ్ళి అందరు అయిపోయారు. నాన్నగారు బయటకు వచ్చారండి, బయటకు వచ్చిన తర్వాత అలా అందరిలో నిల్చొని ఉన్నారు. ఈ లోపల భక్తులు అందరూ అడిగారండి, నర్సాపురం భక్తులు కూడా, అరుణ రండి మేము తీసుకెళ్తామని నర్సాపురం డాక్టర్ గారు ఇంకా నర్సాపురం భక్తులు అడిగారు, మీరు ఎక్కడుంటారు మా దగ్గర రండి మేము తీసుకెళ్తామని. అంటే నాకు తెలీదు, నేను నాన్నగారిని ఇంకా నాకు నాన్నగారు చూడలేదు మాట్లాడలేదు, నాకు తెలీదు నాన్నగారు ఏం చెప్తారు అని అన్నాను. నాన్నగారు సరిగ్గా నా దగ్గరికి వచ్చండి, నిల్చొని నీ పెట్టేది అన్నారండి. అంటే ఉంది నాన్నగారు, అది తీసుకొని వచ్చే నువ్వు అన్నారు. అప్పుడు డాక్టర్ రామారావు గారు ఫియట్ కారు ఉండేది నాన్నగారికి అని, ఆ పెట్టే కారులో పెట్టేసుకోండి రామారావు గారు అంటే డిక్కీ ఓపెన్ చేసి కారులో పెట్టుకుంటే నాన్నగారు అన్నారు, నువ్వు మా ఇంట్లోనే ఉండవు కానీ అని డైరెక్ట్గా నాన్నగారి ఇంటికి తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయి లోపల కన్నమ్మకి ఏం చెప్పారో తెలియదు, నువ్వు లోపల పెట్టేసుకో అన్నారండి. లోపలికి వెళ్ళానండి, కన్నమ్మ లోపల ఆ రూమ్లో పెట్టుకోమన్నారు. కన్నమ్మ పడుకునే ప్లేస్ మంచిగా ఉండేది, లోపల ఫ్రిడ్జ్ ఉండేది, అక్కడ పెట్టేసుకోమ్మా అంటే పెట్టుకున్నానండి. పెట్టుకుంటే నాన్నగారి ఇంట్లో సమ్మర్ అండి అప్పుడు, నాన్నగారు పెద్ద కూతురు చిన్న కూతురు బెంగళూరు నుంచి వచ్చారు, మనవలు మనవరాళ్ళు అందరూ ఉన్నారండి. అప్పుడు అనిపించింది నాన్నగారు ఇక్కడ ఉండిపోమ్మంటున్నారు తండ్రి, ఎలాగ పాపం ఇంతమంది ఉన్నారు ఇంట్లో అని అని లోపల తలంపు వచ్చిందండి. రాత్రి సాయంత్రం అయిపోయింది, అప్పుడే రాత్రి ఏడైంది, నువ్వేమన్నా తిను అన్నారండి నాన్నగారు. కన్నమ్మ అప్పుడు భోజనం పెట్టారు, భోజనం పెట్టిన తర్వాత నాన్నగారు పిలిచి అన్నారు, అమ్మ నువ్వు రాత్రి ఇక్కడ అందరూ ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా పడుకోవడానికి, రామారావు గారి ఎదురింట్లో రామారావు గారు ఉంటారు, అక్కడ నువ్వు పైన పడుకో అమ్మా, పడుకొని రాత్రికి మళ్ళీ పొద్దుటే వచ్చేయమ్మా ఇక్కడికి అన్నారండి. అలాగే నాన్నగారండి అన్నారు అని పొద్దుటే అండి, అయితే పెట్ట తీసుకుని వెళ్దాం, పొద్దున బ్రష్ అవన్నీ ఉంటాయి కదండి, స్నానం చేసి రావచ్చండి. అంటే ఎంత ప్రేమ గురువుకి ఉంటుందో చెప్పడం కోసం ఇది చెప్తున్నానండి. కన్నమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను పెట్ట తీసుకొని వెళ్తాను, నాన్నగారు అక్కడ పడుకోమన్నారు, పొద్దుటే వచ్చేస్తానంటే, కన్నమ్మ అండి ఎంత ప్రేమ, అమ్మ జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు అంటారండి. అలా ఆ తల్లి ప్రేమ కూడా వర్ణనాతీతం అండి. ఎంత భక్తుల్ని చూసుకున్నారు అమ్మ, ఎంత అమ్మ అమ్మ ఒడి అంటే నిజంగా అమ్మ ఒడి అండి. అన్నపూర్ణాదేవి తల్లి ఎప్పుడు వెళ్ళినా అండి, ఎంతమంది వచ్చినా మనకు చుట్టాలు ఒక 4 రోజులు ఉంటే విసుగొస్తుంది, కానీ కన్నమ్మ నాన్నగారి దగ్గరికి మనం ఎలా వెళ్ళేవాళ్ళము, ఎంతమంది వందలు వందల మంది అండి, ఒక్క సెకండ్ కూడా వాళ్ళు నాన్నగారు కన్నమ్మ మాట్లాడుకోవడానికి టైం ఇచ్చేవాళ్ళం కాదండి, అలా వెళ్ళిపోయేవాళ్ళము. అమ్మ అన్నారండి, నువ్వు పెట్టె తీసుకెళ్ళనీయను, నాన్నగారు చెప్పారు నిన్ను ఇక్కడే ఉంచేసుకోమని, నువ్వు పెట్టె తీసుకెళ్తే అక్కడ బ్రష్ చేసుకుంటావు, అక్కడ స్నానం చేస్తావు, అలా వీల్లేదు, బ్రష్ చేసుకోవడానికి కూడా ఇక్కడికి రా, కేవలం ఇక్కడ పడుకోవడానికి నీకు ఇబ్బంది అవుతుందని మేము నేను నాన్నగారు నిన్ను అక్కడ పంపిస్తున్నాం, నువ్వు పొద్దుటే వచ్చేయాలి, బ్రష్ కూడా ఇక్కడే చేసుకోవాలి. అలాగా నాన్నగారింట్లో ఇవ్వలేదండి పెట్టెని, లాగేసుకున్నారు, వెళ్ళిపోయి బ్రష్ చేసుకొని నాన్నగారింట్లోనే స్నానం చేసి నాన్నగారు భోజనం, నాన్నగారికి ఆ రోజు భక్షాలు చేస్తుండేనండి నాన్నగారు పెద్ద కూతురు. అయితే నువ్వు నా కన్నమ్మ అన్నారు, నువ్వు చెయ్యి నాన్నగారికి, నువ్వు బిడ్డవే కదా అన్నారండి. ఆ రోజు భక్షాలు అక్కడ బయట భక్షాలు చేస్తుంటే కన్నమ్మ వేడికి తీసుకెళ్లి వడ్డించారు నాన్నగారికి. అది అయిపోయాకండి కరెంటు పోయిందండి, 12 గంటలకే కరెంటు పోయింది. ఆ కరెంటు పోగానే కన్నమ్మ బలవంతంగా తన మంచంలో పడుకోబెట్టేశారండి. మధ్యాహ్నం పడుకో, నువ్వు ఇక్కడ పడుకో, పర్వాలేదు నువ్వు పడుకో అని, ఎండాకాలం లోపల చల్లగా ఉంటుందని పడుకోబెట్టేసి ఒక 1/2 గంట నిద్రపోయాను, కరెంటు పోయింది, మెలకు వచ్చేసిందండి. మెలకు వస్తే కన్నమ్మ లేచి బయటకు వచ్చారు. బయటకు వస్తే కన్నమ్మ తల్లికాయ ఒలుస్తున్నారండి వేసుకొని కూర్చొని. ఇంకెవరో ఉన్నారు కన్నమ్మ దగ్గర, ఇద్దరు కలిసిపోయి ఒలుస్తున్నారు. అయితే నేను కన్నమ్మతోటండి ఎంతటి అమ్మాయి కష్టం ఉంటే నాకు తెలియదండి, అలా మాట్లాడకూడదనే విషయం కూడా తెలియదు. కన్నమ్మ అన్నారు కూర్చో అంటే లోపలేమో నాకు తపన అండి, సాయంత్రం నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి నాకు టికెట్ ఉంది, నేను వెళ్ళిపోవాలి, నేను నాన్నగారి సమక్షాన్ని అనుభవించడానికి వచ్చాను, నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇలా లోపల తపన అండి. అడగలేను కన్నమ్మని, కాసేపు అయ్యాక కూర్చొని, కన్నమ్మ నేను సాయంత్రం వెళ్ళిపోతాను కదా, నాకు నాన్నగారి దగ్గర కూర్చోవాలని ఉంది కన్నమ్మ అని అడిగాను కన్నమ్మ. ఎందుకంటే అమ్మే కదండి, అమ్మ దగ్గరే దాచుకోవడం ఏంటండి, నీకు అడగాలనిపించింది అడిగానండి. అడిగితే కన్నమ్మ అన్నారు ఉండు, మీ నాన్నగారు లేచారో లేదో చూసొస్తాను నేను అని లోపలికి వెళ్ళి చూశారు. చూసి వచ్చి మీ నాన్నగారు నేను రమ్మంటున్నారు లేచారు అని చెప్పారండి. చెప్తే అప్పుడు లోపలికి వెళ్ళిపోయానండి, ఆనందంగా లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే నాన్నగారు ఆ వరండాకి ఆనుకొని ఒక రూమ్ ఉండేది, దానికి ఆనుకొని లోపల బెడ్రూమ్ ఉండేదండి, ఆ మధ్య రూమ్లో కూర్చొని ఉన్నారు. బెడ్రూమ్లో కాకుండా దాని ముందు రూమ్లో నాన్నగారు మంచం మీద కూర్చొని ఉన్నారు, భవానీ జనరల్ చదువుకుంటున్నారండి నాన్నగారు. వెళ్ళిపోయాను కూర్చో అన్నారండి, కూర్చున్నాను. కూర్చుంటే కరెంటు లేదు, విపరీతమైన ఉక్కపోత, చెమటలు కారిపోతున్నాయండి నాకు. అయితే నాకు మనసులో ఘర్షణ అండి, నాన్నగారికి లేచి విసురొచ్చు కదా, హైదరాబాద్లో సేవ చేసుకోవాలి సేవ చేసుకోవాలని నీకు తలంపు ఆర్తిగా ఉంటుంది కదా, ఇప్పుడు ఎవ్వరూ భక్తులు లేరు కదా, నాన్నగారికి లేచి విసురుద్దాము అనే తలంపు అండి. మళ్ళీ లోపల ఇంకో తలంపు, దాని కౌంటర్ తలంపు ఏంటంటే, నువ్వు జీవుడివి, జీవ లక్షణాలు నీకు ఉక్కపోస్తా ఉంది, ఆయన పరబ్రహ్మము గురువు, గురువుకు ఉక్కపోయడం ఏంటి, నీ జీవ లక్షణాలు తీసుకెళ్లి ఆయన మీద ఆపాదిస్తున్నావు అని మళ్ళీ తలంపండి. ఇలా లోపల మనసులో ఘర్షణ జరుగుతూ ఉందండి, మనసు ఇటు అటు ఘర్షణ. నాన్నగారు ఆ చూసండి, ఆ ఘర్షణ చూసి లోపల మనసులో పైకేం మాట్లాడట్లేదండి, పై మౌనంగా ఉన్నాను, లోపల ఘర్షణ జరుగుతూ ఉంది. నాన్నగారిని చూస్తున్నాను, నాన్నగారు పుస్తకం చదువుకుంటున్నారు, పుస్తకం పక్కన పెట్టేసి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు నాన్నగారు. వెళ్ళిపోయండి, ఆ బెడ్రూమ్లో లైటు ఫ్యాన్ ఆన్ చేశారు. ఆన్ చేసి, అమ్మ అరుణ మనకి అక్కడ ఉక్కపోతగా ఉంది, ఇక్కడ బెడ్రూమ్ లో కూర్చుందాం, రామ్మా లోపలికి రా అని బెడ్రూమ్ లో అండి 12:30కి తీసుకెళ్తే సాయంత్రం 4:30 వరకు కూర్చోబెట్టుకున్నారండి, 4.5 అవర్స్. ఏమి మాట డైలాగ్స్ అప్పుడప్పుడు అండి. నాన్నగారితో ఆ రోజు నేను కొన్ని నాకు భగవాన్ వచ్చిన కళలు నాన్నగారికి చెప్పుకున్నానండి. అంతకుముందు భగవాన్ వచ్చిన కళలు వచ్చిన విషయం చెప్తే నాన్నగారు అన్నారు, ఈ కళ నువ్వెవరితో షేర్ చేసుకోకు, నిన్ను భగవాన్ సెలెక్ట్ చేసుకున్నారు, నిన్ను భగవాన్ ఎంచుకున్నారమ్మా, నువ్వు ఈ కళని ఎవరితో షేర్ చేసుకోవద్దు అని 4:30 వరకు. ఆ రోజు కూడా అడిగాను నాన్నగారు, ఇలా పదే పదే మీకు నేను చెప్పుకుంటున్నాను వచ్చిన కళల్ని, ఇలా ఇది నా అహంకార లక్షణం కదా నాన్నగారు అంటే, కాదమ్మా నాతో నువ్వు అన్నీ షేర్ చేసుకోవచ్చమ్మా, నాతో నువ్వు ప్రతిదీ షేర్ చేసుకోవచ్చు, కానీ ఇతరులకు చెప్పకు, ఇతరులకు చెప్పకు, నాతో చెప్పు, నీకు ఏది ఏ అనుభవం భగవాన్ ఇచ్చినా అది నాతో చెప్పుకో అని చెప్పి ఆ రోజండి 4:30 వరకు కూర్చోబెట్టుకున్నారు. అయితే మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం 3:00 భోజనానికి లేపారు, లేపి వెళ్ళిపోతానని భోజనం వడ్డిస్తుంటే కళ్ళలోంచి బుటబుట కన్నీరు కారిపోతా ఉందండి. తండ్రి నిన్ను విడిచి వెళ్ళిపోవాలి, నీ దగ్గర ఉండలేను, నా భర్త పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, నా దేహానికి అక్కడ ఉండే ప్రారంభం, కానీ నాకు నీతో ఉండాలని ఉంది, ప్రతి సెకండ్ నా జీవితం నీతో గడపాలని ఉంది, నేను హృదయంలో ఉన్న నీ దగ్గరికి రాలేను, బయట నీతో గడపలేను, ఇది ఏమి పరిస్థితి నా తండ్రి నాకు అని అండి. లోపల విపరీతమైన దుఃఖం వస్తుంటే అన్నం తింటుంటే కన్నమ్మ ఆ లోపల బెడ్రూమ్లో, కన్నమ్మ బెడ్రూమ్లో మంచంలో కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తున్నారు, కన్నీరు బొటబొట కారి కంచెంలో పడతా ఉందండి. పడుతూ ఉంటే కన్నమ్మ ఫ్రిడ్జ్లోంచి జున్ను తీశారు, నేను జున్ను తినడం అది ఫస్ట్ టైం అండి, నాన్నగారింట్లో జున్ను తిన్నాను ఫస్ట్ టైం. జున్ను తీసి కన్నమ్మ నాకు ఆ కంచెంలో ముద్దే మింగుడిపోవట్లేదండి లోపలికి, జిన్ను ఇంత గరిట జున్ను తీశారు. నేను కన్నమ్మ చేయి పట్టుకున్నాను, కన్నమ్మ నాకు వద్దు కన్నమ్మ అని దుఃఖం వచ్చేస్తా ఉంది, నాకు వద్దు కన్నమ్మ అన్నాను. అంటే కన్నమ్మ అన్నారండి, ఇప్పుడు మీ నాన్నగారు నన్ను పిలిచి చెప్పారు, ఏం చెప్పారంటే అది ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటుంది, దానికి భోజనము ధ్యాస కూడా ఉండదు, నువ్వు వెళ్ళి దానికి జున్ను వడ్డించని చెబితే నేను వచ్చాను నీకు జున్ను వడ్డించడానికి అని కన్నమ్మ తీసి కంచెంలో జున్ను వద్దంటున్నా బలవంతంగా వేశారు. నాన్నగారు తలుపులతో తోసుకొని వచ్చేసి జున్ను వడ్డించావా అని అడిగారు, వడ్డించాను అని చెప్పారండి. గబగబా అసలు ఆ జున్ను రుచి కూడా నాకు అప్పుడు తెలియలేదండి, వెళ్ళిపోతున్నాననే ఆర్తిలో ఆ బాధలో వెళ్ళిపోక తప్పదు కదండి. ఇప్పుడు నాన్నగారి దగ్గర జిన్నూరులో ఉండలేను కదా, ఎంత ఇష్టం ఉన్నా శాశ్వతంగా జిన్నూరులో ఉండలేనండి. కాదండి ఆ జిన్ను తినేసి అంటే దేహబుద్ధి నుంచి విడిపోయి రూపలో ఉన్న నాన్నగారితో కలవడమే ఆ దుఃఖానికి అశాంతికి ఫుల్ స్టాప్. కానీ ఎంతసేపు నాన్నగారి సమక్షంలో ఉండగలనండి అండి, వదలలేక వదలలేక వచ్చేసి లోపల వదిలేసి నాన్నగారు ఎవరితో స్కూటర్తో పంపించేశారు స్టేషన్కి. పంపిస్తే నాన్నగారు ఎందుకో నాకు లోపల తలంపు వచ్చిందండి, నాన్నగారు స్టేషన్కి వస్తారా అని. వెంబడే నేను నర్సాపూర్ ట్రైన్లో ఎక్కి నా ట్రైన్ కదులుతూ ఉంది, నాన్నగారు సారీ పాలకొల్లులో ట్రైన్ కదులుతూ ఉంది, నాన్నగారు ఆ పాలకొల్లు ట్రైన్ అప్పుడే దిగారు, కాలు పాలకొల్లులో అప్పుడే కారు దిగారు, దిగి నా ట్రైన్ ఎటు కదులుతుందో అటు నడుస్తున్నారండి నాన్నగారు. నేను అది పాలకొల్లును ఇంకా నాన్నగారు కనిపిస్తారేమో ఆశతో డోర్ దగ్గర పట్టుకొని నిల్చున్నానండి. సరిగ్గా నాన్నగారు వచ్చారు, ఎందుకు వచ్చారో నాకు తెలియదు, అంటే కారణం ఉండుంటుంది నాన్నగారికి, కానీ అలా నా తలంపు రావడం, నాన్నగారు అలా స్టేషన్కి రావడం ఇంకా ఇంకా అంటే నా గురువు నాకు అత్యంత సమీపంలో ఉన్నారు, నా హృదయంలో ఉన్నారు, నా లోపల ఏది కావాలంటే అది నాకు లోపల బయట ఇస్తున్నారు, కాబట్టి అప్ప హృదయంలో ఉన్న నిన్ను కోరుకోకపోవడము తప్పు నాదిరా తండ్రి, ఒకవేళ అది కావాలని కోరుకుంటే హృదయంలో నీ ఉనికిని నీ ప్రెసెన్స్ని చూపిస్తావు అని ఆ క్షణం ఆ సెకండ్ అనిపించిందండి. తర్వాత అడిగితే నాకు తెలిసింది నాన్నగారు చిన్న కూతురు ఆ రోజు ప్రయాణం కాబట్టి దింపడానికి నాన్నగారు స్టేషన్కి వచ్చారు. కారణం ఏదైనా కానివ్వండి అండి, కానీ లోపల నా కోసం నా నాన్నగారు కార్ దిగిన తర్వాత ఒకవేళ నాన్నగారు ముందుకొచ్చి కదలకపోతే నాకు కనిపించేవారు కాదు. అలా ఎవ్రీ సెకండ్ నాతో ఉన్నా, నేను నీతోనే ఉన్నాను అని ఆ ప్రజెన్స్ లోపల చూపించేవారండి నాన్నగారు. ఒకసారేమో అరుగు మీద వచ్చి కూర్చున్నాను, నాన్నగారు అరుగు మీద భక్తులు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారండి. నాన్నగారు అన్నారు, అమ్మ అరుణ ఎంత భక్తిగా వచ్చావమ్మా, ఎంత శ్రద్ధగా వచ్చావమ్మా అన్నారు. ఏమి మాట్లాడలేదండి, మౌనంగా ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి అన్నారు, అంటే ఆ భక్తులతో మాట్లాడుతున్నారు, మళ్ళీ మధ్యలో అంటున్నారండి, అమ్మ ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా వచ్చావమ్మా అరుణ అని మళ్ళీ అన్నారండి. మళ్ళీ మూడోసారి కూడా అన్నారు. అన్నప్పుడు నాకు లోపల నుంచి తలంపు వచ్చిందండి, నాన్నగారు అరుణ గునికి అబద్ధం కదా, అరుణకున్న భక్తి శ్రద్ధ నిజం ఎలా అవుతాయి నాన్నగారు, అరుణ ఎగ్జిస్టెన్సే అబద్ధమైనప్పుడు అరుణ భక్తి అరుణ శ్రద్ధ నిజం ఎలా అవుతుంది నాన్నగారు అని అనాలని తలంపు ఫోర్స్గా వచ్చిందండి. వెంబడే నాన్నగారు లోపలికి లాగేశారండి. ఇప్పుడు ఈ తలంపుతో తాదాప్యము చెంది మాట్లాడితే అరుణ బలపడుతుంది. ఒకవేళ అరుణ లేనిదిగా ఉండాలంటే అరుణ లేకుండా ఉండటం అండి, కానీ అరుణ ఉండి అరుణ లేదని చెప్పడం కాదండి. మాట మాట్లాడాను అనుకోండి, మొన్న మన జయ జగగారు చెప్పారు కదా, లోపల పరబ్రహ్మానికి వాక్కు ముని మనవడని, అంటే అలా విడిపోయి అంత దూరం ఆ తలంపుతో తాదాప్యం చెంది, వాక్కుతో తాదాప్యం చెంది అరుణ నాన్నగారితో, నేను నాన్నగారు ఎదురుకుండా కూర్చున్నాననే భావనలో నాన్నగారితో మాట్లాడాలి కదండి. లోపల ఈ తలంపు ఇచ్చి మళ్ళీ ఫోర్స్గా లోపల నాన్నగారు లాగేశారండి. ఈ సెకండ్ కనుక నువ్వు మాట్లాడితే అరుణతో తాదాప్యం చెంది అరుణ ఉనికిని బలపరిచిన దాని అవుతావు. ఏమో ఆయన ఎందుకంటున్నారో తెలియదు, ఆయన ఏం వర్క్ చేస్తున్నారో తెలియదు, నీకు లోపల తెలుపుతున్నారు కదా అరుణ అబద్ధమని. అది చాలు, అబద్ధంగా ఉండిపో. భగవాన్ అంటారు కదా ఎలా ఉండాలి అంటే, చచ్చిన వాడిలాగా ఉండు. ఆ చచ్చిన వాడిలాగా ఉండటానికి గురువు ఎంతో, లోపల హృదయంలో ఉన్న గురువు అండి, లోపల ఎంతో స్ట్రెంగ్త్ని ఎంతో గ్రేస్ని ఇస్తే కానీ కుదరదండి. అది అంటే అది అలా రుచి చూపించటం. ఒక్క సందర్భంలో అది రుచి చూపించారంటే ఫోర్స్గా వచ్చే తలంపుతో తాదాప్యం చెందకుండా కూడా, అంటే అప్పుడు నాన్నగారి ప్రజెన్స్లో ఉన్నాను కాబట్టి ఆ ఫోర్స్ పనిచేస్తుందండి. ఎప్పుడు కూడా నాన్నగారి ప్రజెన్స్ ఎప్పుడూ ఉంటుందండి హృదయంలో. నాన్నగారి ప్రజెన్స్ ఉండకపోవడం అంటూ ఉన్న సెకండ్ ఉండదు. ఒకవేళ ఆ ప్రజెన్స్ లేని సెకండ్ అంటే, ఆ ప్రజెన్స్కు సంబంధించిన అనుభవము లేని సెకండ్ అంటే, గాఢ నిద్రైనా అయి ఉండాలి, శవమైనా అయి ఉండాలి బాడీ. అలా నాన్నగారు ఆ జిన్నూరులో అండి, ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేను. ఇంకొకసారి విజయవాడ వెళ్ళామండి నాన్నగారితో. విజయవాడ సిరీస్ రాజు గారి ఇంట్లో నాన్నగారు ఉన్నప్పుడు వెళ్ళాము, చిక్కడపల్లి భక్తులం నలుగురము వెళ్ళాము. వెళ్తే ఆ స్వరాజ్యం గారు, మన విజయ్ కూడా వచ్చాడండి అప్పుడు. నాన్నగారు ఏం చేశారు, ప్రయాణం అయ్యే రోజు అందరినీ ఎవరిని కూడా వద్దన్నారండి. ఒక్క డ్రైవర్ వస్తాడు, చిక్కడపల్లి భక్తులు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు వెనకాల కూర్చుంటారు వెనక సీట్లో, నేను ఎదురు సీట్లో కూర్చుంటాను, ఇంకెవ్వరు భక్తులు స్టేషన్కి రావద్దు అని చెప్పేశారండి నాన్నగారు. చెప్పేస్తే సరే, నాన్నగారు వాక్కుని ఎవరు తీయరు కదండి, ఎవరు రాలేదు. మేము నాన్నగారు కారులో వెళ్ళామండి. కారులో వెళ్ళిన తర్వాత కారులో నాన్నగారికి స్వరాజ్యం గారు చెప్పారు, నాన్నగారు అరుణ చిన్న కారు కొనుక్కుంటుందట నాన్నగారు. దానికి కారు ఎందుకు అన్నారు నాన్నగారు. అంటే చిక్కడపల్లి నుంచి మేము సత్సంగానికి రావాలి కదా నాన్నగారు, తను మమ్మల్ని అందరినీ తీసుకొస్తుంది, మాకు సత్సంగానికి కూడా ఉపయోగపడుతుందని అరుణ అంటుంది నాన్నగారు అన్నారు. విని ఊరుకున్నారండి, మౌనంగా ఊరుకున్నారు. అప్పుడు నాన్నగారికి బాంబే వెళ్ళే ప్రయాణం ఉండిందండి. ఆ తర్వాత జిన్నూరు నుంచి బాంబే వెళ్ళి, బాంబే నుంచి షిరిడియో ఏదో ప్రోగ్రాం ఉండింది, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ బాంబే ట్రైన్ మట్టుకి హైదరాబాద్లో విజయవాడలోకి హైదరాబాద్ ద్వారా బాంబే వెళ్ళిపోతున్నారు నాన్నగారు. అయితే ఆ రోజు మీరు భోజనం తిండి అమ్మా నాకు ట్రైన్లోకి అన్నారు. తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది ఆ ప్రోగ్రాము. మా చిక్కడపల్లి మీరే నాకు భోజనం పట్టుకురండి అమ్మా అంటే ఇంకా మాకు ఎంత ఆనందం వేసిందో అండి, విపరీతమైన ఆనందం వేసిందండి. కారులో స్టేషన్కి వచ్చే వరకు అలా మా నాన్నగారు చెప్తూ వచ్చారు, భోజనం తండి, ఏ భోజనం, ఏది వండాలి, ఏంటి అన్ని చెప్పారు. స్టేషన్లో దిగిపోయామండి. దిగిపోయాక ముగ్గురం మూడు బ్యాగులు పట్టుకున్నాం నాన్నగారికి. ఆ విజయవాడ స్టేషన్లో భక్తులంతా అరుణాచలం వెళ్తున్నారండి. ఆ అరుణాచలానికి వెళ్లే ట్రైన్ విజయవాడ గుండా వెళ్తుంది. విజయవాడలో నాన్నగారు వారితో జాయిన్ అవుతారు భక్తులతో. ఆసారి రామచంద్రరాజు గారు కూడా లేరండి, భక్తులతో పాటే రమ్మన్నారు. నాన్నగారు ఒక్కరే ఉన్నారు అండి. మమ్మల్ని 5th ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుందని విజయవాడ గమ్మున ప్లాట్ఫామ్ టికెట్లు తెచ్చాడు. 5th ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్లారండి నాన్నగారు. తీసుకెళ్ళి ఒక బెంచి ఉందండి. ఆ బెంచి ఏంటంటే ట్రైన్ ఎటువైపు వస్తుందో అటువైపు ఫేస్ చేయలేదండి, అటు గోడ వైపు ఫేస్ చేస్తుంది. అంటే సాధారణంగా ప్లాట్ఫామ్ మీద నడిచే వాళ్ళకి ఆ బెంచ్లో కూర్చున్న వాళ్ళు కనిపించరండి, అటుపై ఫేస్ చేస్తుంది. ఓ పక్కకు ఉందండి ఆ బెంచ్, సెలెక్ట్ చేసుకొని అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే మామూలుగా మన నాన్నగారు కూర్చుంటే నాన్నగారు పాదాల చుట్టూ మనం కూర్చుంటాం కదండి. కూర్చుండిపోతుంటే అస్సలు నాన్నగారు వినలేదండి, అరుణ నా పక్కన కూర్చుంటుంది. అరుణ నా పక్కన గమ్మున పొంగు తీసి ఆ బెంచి అంతా తుడిచేశాము, అరుణ నా పక్కనే కూర్చుంటుంది. అరుణ నా పక్కన వద్దు నాన్నగారు నేను కింద కూర్చుంటానని స్వరాజ్యం కూడా నాన్నగారు వద్దు, అది ఇద్దరు కూర్చునే అంత ప్లేసే ఉందండి. తండ్రి వినకుండా పక్కన కూర్చోబెట్టేసుకున్నారండి, వద్దు అరుణ నా పక్కన కూర్చుంటుంది అని. నేను కూర్చొని నాన్నగారి పుస్తకాల బ్యాగ్ పట్టుకున్నాను. నాన్నగారి బ్యాగ్ కదా అని దాని కింద కూడా పెట్టకుండా ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నానండి. కూర్చుంటే విజయ్ ఏం చేశాడంటే ఒక జీడిపప్పుల ప్యాకెట్ తీసి చిన్నది, దాంట్లో ఎంతో 50 గ్రాములు 100 గ్రాములు ఉంటాయేమో తెలియదండి, చిన్న ప్యాకెట్ తీసి నాన్నగారికి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత నాన్నగారు, నాన్నగారు మంచినీళ్ళ బాటిల్, పళ్ళు పెట్టుకునే బ్యాగ్ ఒకటి ఉండేదండి. నాన్నగారు స్వరాజ్యం గారిని అన్నారు, ఆ పళ్ళు ఇలా అయ్యమ్మా పెట్టుకుంటాను అన్నారు. అర్థం కాలేదండి, పళ్ళు అంటే మామూలు పండు అన్నట్టుగా అర్థమైంది. అప్పుడు వెంబడే నాన్నగారు నిన్ను ఆ బ్యాగ్ నాకు ఇచ్చేయి అన్నారు. ఆ బ్యాగ్లోంచి పళ్ళ డబ్బా తీసుకొని పక్కకి అక్కడ ట్యాప్ ఉందండి, ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు తొలిపేసుకొని నాన్నగారు నోట్లో పెట్టుకొని వచ్చి కూర్చున్నారు. కూర్చొని జీడిపప్పు ప్యాకెట్ నా వైపు చూపించి ఇది తినొచ్చా, ఇది పచ్చిదా అన్నారు. తినొచ్చు నాన్నగారు అన్నానండి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ అండి అదే ప్రశ్న, ఇది తినొచ్చా, నాకేమన్నా తేడా చేస్తుందా అన్నారు. ఆ చూపిస్తున్నారు, అడుగుతున్నారు, మళ్ళీ జేబులో పెట్టేసుకుంటున్నారండి. లేదు నాన్నగారండి తినొచ్చు అని అన్నారు. తేడా ఏం చేయదు నాన్నగారు తినొచ్చండి అన్నారు. మళ్ళీ మూడోసారి తీశారు, మూడోసారి తీసి మళ్ళీ అడిగారు. మళ్ళీ అడిగితే అప్పుడు అన్నానండి, నాన్నగారు మీరు పదే పదే నన్ను అడుగుతున్నారు, మీకు తెలియనట్టుగా నాకు తెలిసినట్టుగా నన్ను అడుగుతున్నారు. మీరు అలా అడుగుతుంటే నాకు తెలిసినట్టుగా నేను చెబుతున్నాను తినొచ్చు తినొచ్చు అని. కానీ ఈ జీవుడికి ఏం తెలుస్తుంది నాన్నగారు, మీకు తెలుసు కదా నాన్నగారు అనగానే గట్టిగా నవ్వేశారండి నాన్నగారు. పక్కపక్క నవ్వేశారు, గట్టిగా నవ్వేసి ఆ జీడిపప్పు ప్యాకెట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఓ 4 లోపల వేసుకున్నారండి, 4 పలుకులు నోట్లో వేసుకుని తిన్నారు. తిని ఇది ప్రసాదం అని స్వరాజ్యం గారికి పెట్టారు, విజయ్కి పెట్టారు. పెట్టి మిగిలిన ప్యాకెట్లో ఉన్నదంతా నువ్వు చేయిపట్టు అని నా చేతిలోకి పంపేశారు. చేయి మొత్తం నిండిపోయిందండి, ఇలా ఒక చేతిలో ఒక చేయి పట్టి ఆ బ్యాగ్ చేతుల కింద ఉంది, ఇలా చేయి పడితేని ఆ చేతిలో మొత్తం జీడిపప్పులు పంపేశారండి. నాన్నగారు తింటారేమో అని నాకు ఆశ అండి, మొత్తం మాకే పెట్టేస్తున్నారండి. నాన్నగారు మీరు తినండి నాన్నగారు, మీరు ఉంచుకోండి నాన్నగారు, మొత్తం మాకు పెట్టేస్తున్నారు అంటే అండి, నాన్నగారు పంపేసిన తర్వాత ఆ జీడిపప్పు ప్యాకెట్ ఇలా లేపి దాంట్లో ఎంత మిగిలిపోయినాయో చూసుకున్నారు. చూసుకొని దాన్ని మళ్ళీ లోపల పెట్టేసుకున్నారు. పెట్టేసుకోనండి నేను అలా పట్టుకొని నాన్నగారిని చూస్తూ, నాన్నగారు మాకు వచ్చిన కళలు, స్వరాజ్యం గారు మాట్లాడుతున్నారు, విజయ్ మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నాం మధ్య మధ్యలో అండి, నాన్నగారు మాట్లాడుతున్నారు మాతో. ఆ జీడిపప్పులు తినట్లేదండి, ఆ జీడిపప్పులు అలా చేతిలో పెట్టుకొని కూర్చున్నాను. నాన్నగారు నా వైపు చూసి తిను అది ప్రసాదం, అది ప్రసాదం తినే ఇప్పుడే ఇక్కడే అని అన్నారండి. అంటే ఇంకా వెంబడే మొత్తం జీడిపప్పులు చేతిలో ఉన్నాయి, మొత్తం తినేశానండి నాన్నగారు తినమని అంటే. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అండి ఆ నాన్నగారు చెప్పారండి, అక్కడ కూర్చోబెట్టిన తర్వాత, అమ్మ ఎంతసేపు అండి, 2 గంటల సేపు కూర్చున్నాం. అంటే 2 గంటలు ట్రైన్ వచ్చే ముందు మమ్మల్ని తీసుకెళ్లారండి, తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. ఆ రోజు తన సమక్షంలో కూర్చోబెట్టుకున్నారు మమ్మల్ని 2 అవర్స్ అండి కూర్చో. మాకు ఆ 2 గంటలు తెలియలేదండి, 2 గంటలు కూర్చున్నామని కూడా. కూర్చోబెట్టుకొని, అమ్మ నువ్వు కారు కొనుక్కోకు, ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే ఇంజనీర్ గారు ఢిల్లీలో ఉంటారు, కారు ఉండేసరికి చుట్టాలందరూ అడుగుతారమ్మ కారు ఇమ్మని, అడిగితే కారు పాడైపోతుంది, ఇవ్వకపోతే వాళ్ళ కోపం వస్తుంది. వద్దమ్మ ఇప్పుడు కారు అన్నారండి. అప్పుడు తాట వెళ్ళిపోయింది. నాన్నగారు ఎప్పుడైతే వద్దని చెప్పారో ఆ రోజు నాన్నగారు అనుగ్రహించిన దండి ఆ ప్రజెన్స్ ఇప్పుడు కూడా లైవ్లీగా, లైవ్లీ అంటే మన అందరికి నాన్నగారితో గడిపిన క్షణాలు ఎప్పుడు లైవ్లీగా ఉంటాయి, ఎప్పుడు లైవ్గా, అది మర్చిపోవడం అనేది ఉండనే ఉండదండి. అది ఏదన్నా సృష్టిలో ఏ వస్తువు అనుభవించినా, ఎంత గొప్ప వస్తువును అనుభవించినా అది పాతదైపోతుంది, కానీ గురువు సమక్షంలో మనం అనుభవించిన క్షణాలు ఎప్పుడూ పాతవండి, ఎవర్ ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇంటికి వచ్చి డ్యాన్స్ చేసేసానండి. సరాజం అన్నారు, అరుణ ఇది ఎవరిల్లో అలా అంటే తలుపులు వేసేసుకుని రూమ్లో అండి. అంటే గోపికలు కృష్ణుడితో నాట్యం ఆడేవారు అంటే ఆ క్షణం నాకు అర్థమైందండి. ఆ ఆనందం పెళ్లి బుక్కి వస్తా ఉంటే గురువు సమక్షంలో గడిపిన ఆనందం అండి. ఎంత ఎంత ప్రేమ. నాన్నగారు ఎప్పుడు అనేవారు కదా, మీరు అనాథలు కాదు, మీకు ఒక నాథుడు ఉన్నాడని. అలా ప్రతిదీ జీవితంలో ప్రతి మలుపులో నాన్నగారి గైడెన్స్ అండి, ప్రతి మలుపులో నాన్నగారి గైడెన్స్. తర్వాత బాబు పెళ్ళైనప్పుడు అండి, బాబు పెళ్ళి ఎలా జరిగిందంటే అండి, నాకు ఏవో కోరికలు ఉండేవండి. పిల్లలు అంటే మామూలుగా పిల్లల పెళ్ళిళ్ళ పట్ల, పిల్లల పెళ్ళి ఇలా చేసుకోవాలి, ఇంత గ్రాండ్గా చేసుకోవాలి, ఇలా అందరికీ పెట్టుకోవాలి, ఇలా ఉంటుందండి. అందరి తల్లిదండ్రులకు ఉంటుంది, నాకు ఉండిందండి. కానీ మా బాబాయ్ పెళ్ళి అసలు నా థాట్ లేదండి. నాకు మా కరుణ ఏం చెప్పిందంటే, నువ్వు పీటల మీద కూర్చోవడం మట్టుకే, నువ్వు ఏమి మాకు డైరెక్షన్స్ ఇవ్వద్దు, మేము ఎలా చెబితే నువ్వు అలా వినాలి, అంతేకాని నువ్వు చెప్పినట్టుగా పెళ్లి జరగదు, మేము అనుకున్న బడ్జెట్లో జరుగుతుంది అని అలా మా కరుణ చెప్తే సరే. ఇంకా అలానే మొత్తం అలానే ఉన్నాను. అంటే నేను కట్టుకునే చీర, పెళ్లిలోచి కట్టుకునే చీర దగ్గర నుంచి నాకు అది లాస్ట్లో ఆ బడ్జెట్ని చూసి అదే చీర సెలెక్ట్ చేసి కొనిచ్చి అదే బ్లౌజ్ కుట్టించిందండి, తెచ్చిచ్చింది, ఇదిగో పెళ్లిలో నువ్వు ఈ చీర కట్టుకోవాలి. సరే ఇంకా అంతే అండి, ఆ పరిస్థితులు అలాంటివి అలా ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత పెళ్లి జరిగిపోయింది, అంత అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి, నాన్నగారు బాబు పెళ్లి కుదిరినప్పుడు పెళ్లికి వస్తానమ్మా, నేను వస్తాను వస్తాను వస్తానని చెప్పారు. చివరిగా పరిస్థితులు దేహం ధరించి వచ్చిన తర్వాత కూడా రాముడు కృష్ణుడు కూడా అండి ఆ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు జీవించాల్సి వచ్చిందండి. అలాగే గురువు కూడా, పరబ్రహ్మమే గురువుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా, దేహము ధరించి వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులకి ఆయన కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుందండి బాహ్యంగా. కాబట్టి వస్తానని చెప్పిన నాన్నగారు నాకు 2 రోజుల ముందో 1 రోజు ముందో ఫోన్లు చేసి ఫోన్లో చెప్పారండి, అమ్మ అరుణ నేను పెళ్లికి రావట్లేదమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకో అన్నారండి. ఈ ఒక్క మాట అన్నారు ఫోన్లో, నువ్వు నన్ను అర్థం చేసుకో అని. ఆ మాట నాకు లోపల అర్థం చేసుకో అంటే, వెంబడే రాలేదనేది ఒకటి మనసులో చాలా వెంబడే మనసు కుంగిపోయినట్టు అయిపోయింది. నాన్నగారు రావట్లేదు అనగానే వెంబడే మళ్ళీ అర్థం చేసుకో అన్నారు కదా తండ్రి, ఎలాగ నిన్ను అర్థం చేసుకోవడం రాపా అంటే, నాన్నగారు అన్నారండి ఈ పెళ్ళి అనేది ఒక దృశ్యము. ఇప్పుడు పుస్తకంలో బొమ్మలు ఉంటాయి కదండి పేపర్స్ మీద, ఆ బొమ్మ చూసిన తర్వాత దాన్ని తిరగేస్తాం. అలాగే నీ జీవితం అనే పుస్తకంలో ఈ పెళ్ళి అనే దృశ్యము ఒక పుటలో చిత్రీకరించబడి ఉంది. ఈ చిత్రీకరణలో ఈ చిత్రీకరించిన వాడు ఎవరు? నాన్నగారి నేనే అన్నారండి నాన్నగారు. అంటే పరబ్రహ్మముగా గురువుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉన్నది ఆయనే గురువే కాబట్టి నేనే ఆ చిత్రాన్ని చిత్రీకరించాను, ఆ పెళ్లి అనే దృశ్యాన్ని నీ జీవితంలో. అందులో నా బొమ్మను నేను వేసుకోలేదు. ఆ చిత్రకారుడు నాన్నగారు అనే చిత్రకారుడు నా జీవితంలో ఆ పెళ్లి అనే పుటలో తన బొమ్మను తాను వేసుకోలేదటండి. ఇలా లోపల నుంచి నాకు గైడెన్స్ ఇచ్చారు నాన్నగారు. ఏమైంది? బొమ్మ లేదు దృశ్యంలో, కానీ నేను నీ హృదయంలో ఉన్నాను కదా అన్న తర్వాత పెళ్లి రోజు మన లక్ష్మి లక్ష్మి స్నేహితులందరూ ఆత్మీయంగా వచ్చారండి. అందరు భక్తులు వచ్చారు, నాకు గుర్తు లేదు ఎవరెవరు వచ్చారో. లక్ష్మి ఎందుకు గుర్తుండిపోయారంటే నాన్నగారు అరుణాచలం వెళ్తే నీకు కట్నం ఇమ్మని నాన్నగారు కట్నం పంపించారు, అరుణ పెళ్లిలో నీకు కట్నం పెట్టమని అని అండి. బాబుకి కట్నము నాకు కట్నం పంపించారు నాన్నగారు. గురువు ప్రేమ అండి, గురువు దయ. అర్థం అంటే ప్రతి చోట ప్రతి చోట సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకొని కేవలం నాన్నగారి వాక్కులే బోధగా ఇస్తూ వచ్చారు. కానీ ఎంత వండర్ఫుల్ బోధ అండి. ఆ చిత్రంలో నా బొమ్మని నేను గీసుకోలేదు, తన బొమ్మను తాను గీసుకోలేదండి. అన్ని బొమ్మలు గీసిన ఆయన ఆయనే. ఆ రోజు పెళ్లిలో ఎంతమంది వచ్చారు, ఏ జీవులు వచ్చారు, అంత దృశ్యాన్ని ఆయనే గీశారటండి. కానీ తన బొమ్మను తాను గీసుకోలేదు. ఈ ఒక్క వాక్కులో అండి కర్త భగవంతుడు, భగవంతుడి సంకల్పం ప్రకారమే ఇలా జరుగుతూ ఉంది. అంతటా వ్యాపించిన నా నాన్నగారు అక్కడ సమక్షం ఆ ప్రజెన్స్ ఉంది. భక్తులందరి రాక నాన్నగారి రాక రెండు వేరు కాదు. తృప్తిగా అండి ఆ లోపల వచ్చిన స్ఫురణతో అండి సంతృప్తిగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిపోయాక ఇక నాన్నగారు రాలేదు కదా అని చిన్నూరుకు దర్శనానికి కొడుకుని కోడల్ని తీసుకొని మా చెల్లెలు నేను ఇద్దరం వెళ్ళామండి. ఇద్దరం వెళ్తే నాన్నగారు సమక్షంలో కూర్చున్నప్పుడు అండి నాన్నగారు కరుణతోనేమో, అమ్మా నీ కొడుకు పెళ్లి చేసేసుకున్నావు అంటే తెలుసు కదండి మొత్తం బరువు బాధ్యత అన్నీ అదే వేసుకొని లిమిటెడ్ బడ్జెట్లో పెళ్లి చేసేసింది, అంటే మేము అనుకున్న బడ్జెట్లో మా వారు చెప్పిన బడ్జెట్లో అది పెళ్లి చేసేసిందండి. కరుణతోటి అమ్మా కొడుకు పెళ్లి చేసుకున్నావు కోడల్ని తెచ్చుకున్నావు అని అని నా వైపు తిరిగి అంటున్నారు, నువ్వు రమణ రమణ అని పాడుకుంటున్నావా? అప్పుడు నేనున్న పరిస్థితిలో అండి చిక్కడపల్లి సత్సంగానికి వెళ్తే ఆటోలో కూర్చుంటే ఆటోలో ఏం పాడుకునేదంటే రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము, అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని అక్కడ నా గురువును పెట్టుకొని రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము అంటే నా మైండ్ ఇంకో వైపు పోతే తట్టుకునే స్థితి కాదండి నాది. మైండ్ బాహ్యంగా వచ్చింది అనుకోండి అంతులేని ఆఘాతం అండి. అందుకని ఎప్పుడు భగవాన్ని అలా గట్టిగా అండి భగవాన్ నన్ను పట్టుకున్నారనిపిస్తుంది. లోపల ఇంకా అలా రమణ 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 రమణ. ఒక్కోసారి బస్సులో వస్తుంటే సీటు దొరికినా దొరకకపోయినా చిక్కడపల్లి నుంచి 10 సంవత్సరాలు సత్సంగానికి బస్సులో వెళ్ళి బస్సులో ఇంట్లో మధ్యాహ్నం సత్సంగం ఉండేదండి నాకు. అప్పుడు అది అవసరం అండి, గురువాకులు నాకు అవసరము. కొంతమంది అన్నారండి తెలియని వాళ్ళు, ఇది కూడా ఒక వాసనే కదా అని. కానీ నేనున్న పరిస్థితులు నాన్నగారికి తెలుసండి. నాకు ఏది కావాలో ఇప్పుడు ఒక రోగికి ఏం కావాలో డాక్టర్కు తెలుస్తుందండి, కానీ పక్కన అటెండెన్స్కు తెలియదండి, చుట్టూ ఉన్న వాళ్ళకు తెలియదు. అలాగే ఆ గురువు నా అహంకారం అనే నా రోగాన్ని నయం చేయాలంటే ఆ పరిస్థితుల్ని ఎలా వాడుకోవాలి, నాకు ఎలాంటి బోధ కావాలి, ఎలాంటి భక్తిని ప్రేమని నాకు అందివ్వాలనేది కేవలం ఒక్క నాన్నగారికే తెలుసండి. చూడండి నాన్నగారి దగ్గరికి ఇలా అందరు అంటున్నారు ఇది కూడా ఒక వాసనే, ఈ సత్సంగాలు మనసు కల్పించుకుంటా ఉంది, మరీ అంతగా అవసరం లేదు, వారానికి ఒకసారి సరిపోతుంది, రోజు 2 పూటల సత్సంగం ఏమిటి అనేది ఇది నా మైండ్ లో పడిపోయండి, నాన్నగారి దగ్గర ఎదురుగా వెళ్ళి జిన్నూరులో కూర్చుంటే నాన్నగారు ఇలా చేతి వేళ్లు మరల్చుకొని, నువ్వు నాన్నగారు ఖచ్చితంగా చెప్పారండి సోమవారం చిక్కడపల్లికి వెళ్ళు, మంగళవారం చిక్కడపల్లికి వెళ్ళు, బుధవారం చిక్కడపల్లి వెళ్ళు, లక్ష్మీవారం చిక్కడపల్లికి వెళ్ళు, శుక్రవారం చిక్కడపల్లికి వెళ్ళు. అప్పట్లో శనివారం ఒక్కరోజే ఇంట్లో ఉండేదండి. ఏమండి శనివారం ఇంట్లో సరిపోతుందమ్మా, నీకు శనివారం ఇంట్లో చెప్పుకో సత్సంగం, ఆదివారం మాత్రం రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేవారు నాన్నగారి వాక్ అండి ఇది. ఇప్పుడు అందరూ ఏమంటున్నారని కాదు, నాకు నా నాన్నగారికి డైరెక్ట్ అనుబంధం అండి. నా నాన్నగారు నాకేం చెబుతున్నారో, నా గురువు నాకు ఏది శాసిస్తున్నారో, నా గురువు నా రోగాన్ని ఎలా నయం చేస్తున్నారో అది నా అనుభవం అండి. నాకు తెలుస్తూ ఉంటుంది కదండి లోపల. అలాగా నేను ఆ ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు భగవాన్ని అలా గట్టిగా లోపల నాన్నగారిని భగవాన్ని అలా పట్టుకుని ఉండేదాన్ని. నాన్నగారు మధ్య మధ్యలో ఫోన్ చేసేవారు. చిక్కడపల్లిలో ఉన్నప్పుడు నేను నాన్నగారికి ఫోన్ చేసేదాన్ని. ఈ మౌలాలి ఇంటికి వచ్చాక నా పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు నాన్నగారు ఫోన్ చేసేవారు. చేస్తే ఒకసారి నాన్నగారు అన్నారు, అమ్మా అరుణ నాదో కోరికమ్మా అన్నారండి. ఏమండి ఎవరైనా కోరికలు గురువుని అడుగుతాము, భక్తుడు అడుగుతాడు. భక్తుడు భగవంతుడిని కోరికలు అడుగుతారు. కానీ అంటే నాన్నగారు మనల్ని చెప్పేవారండి, నాన్నగారు నీ కూడా వస్తారు, నీకు తెలియకుండానే నిన్ను యూటర్న్ తిప్పేస్తారు గురువు అండి. అలాగా అంతగా ప్రేమించి ప్రేమించి ఆ ప్రేమలో మనల్ని మన అహంకారాన్ని మన మమకారాన్ని కరగబెట్టేసేవారండి నాన్నగారు. అమ్మా అరుణ నాదో కోరిక అన్నారండి ఫోన్లో. చెప్పండి నాన్నగారండి అన్నా. అమ్మా నువ్వు ఎప్పుడు శాంతిగా ఉండాలని నా కోరికమ్మా, ఎప్పుడు శాంతిగా ఉండాలని నా కోరికమ్మా అన్నా. అంటే నాన్నగారు తప్పకుండా నాన్నగారు అన్నాను. కానీ ఆ శాంతి జీవుడి వల్ల అవుతుందా అండి? శాంతిని అనుభవించడం జీవుడి వల్ల అవుతుందా? మనస్సు శాంతినిస్తుందా? కానీ కేవలం గురువు శాంతి ప్రదాత, నేను శాంతిగా ఉండాలి అని కోరుకుంటా ఉంటే ఆయన శాంతిని ఇస్తాడు నాకు. కేవలము శాంతి మాత్రమే నా చేత అనుభవింపజేస్తాడని ఒక గట్టి విశ్వాసం అండి లోపల. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా నాన్నగారు, నా నాన్నగారు, నా భగవాన్, నా భగవాన్, అలా రమణ 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 అని పాడుకుంటుండేదాన్ని. అది ఇక్కడ హైదరాబాదుల్లో బస్సుల్లో ఆటోల్లో సత్సంగాలకు వెళ్తున్నప్పుడు పాడుకునే పాట నాన్నగారు జిన్నూరు అరుగు మీద అడిగారు. అంటే నీకు ఆ శక్తిని నేను ఇస్తున్నాను అని నా చేత గుర్తింపు చేయడం కోసమని. ఇలాంటి అనుభవాలు మనకు నాన్నగారు ఇస్తుంటే ఆయన హృదయంలో ఉన్నారని మనము నమ్మి అనుభవించకుండా ఎలా ఉండగలమని. నాగ్పూర్లో కూడా అండి, ఒకసారి నాగ్పూర్ నుంచి యాత్రలకు వెళ్ళేవాళ్ళం కదండి, నాగ్పూర్లో యాత్రలకు వెళ్తుంటేనే ఒకసారి వెహికల్ ఒకటే వెహికల్ అందరం మాట్లాడుకున్నామండి. అప్పుడు ఎవరెవరు ఉన్నాము, రామచంద్ర రామన్ ఉన్నాడండి, శ్యామల ఉన్నారు, నేను, సురేష్, కరుణ, మా చెల్లెలు కరుణ, మా మరది మొత్తం నాన్నగారు అండి. అయితే ఏం చేశారు, ఒక పెద్ద వెహికల్ మాట్లాడారు, 7-సీటర్ వెహికల్ మాట్లాడారు. మాట్లాడితే అదేమో లగేజ్తో ఎక్కువగా వెనకాల నిండిపోయింది. మధ్య సీట్లో శ్యామల, నేను, కరుణ కూర్చున్నట్టున్నాము. రామను, సురేష్ వెనకాల కూర్చున్నారు, ఎదురుగుండా నాన్నగారు కూర్చున్నారు. ఒక రామకృష్ణ పరమహంస అది ఆశ్రమం ఉంటే నాన్నగారికి చూపిద్దామని కరుణ అక్కడ ఆపేసింది. ఆపేసి నాన్నగారు అది ఆశ్రమంతో చూపించిందండి. చూపించగానే నాన్నగారు వచ్చి వెహికల్లో కూర్చున్నారు. కూర్చోగానే నాన్నగారు కొంచెం అంటే నాన్నగారి చిరుకోపం కూడా చూశారండి, నేను అనుభవించాను గురువు కోపంగా మాట్లాడితే ఎలా ఉంటుందని. వీళ్ళు ఏం చేశారంటే నాన్నగారు వెనుకకు తిరిగి, నేను రెండు కార్లు మాట్లాడమన్నాను కదా, ఒక్క కారే ఎందుకు మాట్లాడారు అని అడిగారండి. నాన్న ఏం చెప్తారండి, ఏమనుకున్నారో ఏమో, నాన్నగారు ముందే రెండు కార్లు చెప్పారంట, ఇంకా నాన్నగారికి సమాధానం చెప్పలేక ఊరుకున్నగానే నాన్నగారు అన్నారు ఇంకో కారు తెప్పించండి, ఇది ఈ కారు వద్దు, ఇంకో కారు ఈ కారుతో పాటు ఇంకో కారు తెప్పించండి, రెండు కార్లలో స్ప్లిట్ అయిపోదాం అన్నారు. అనగానే సురేష్ దిగిపోయాడు, రామన్ దిగిపోయాడు వెనకాల. కార్ కోసం వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. 10 నిమిషాలు అయిందండి. ఏమైంది అని అడిగారు నాన్నగారు. అడగగానే ఫోన్ చేస్తున్నారు నాన్నగారు, మా వారని కరుణ దిగిపోయింది. కరుణ దిగిపోయినాక కాసేపు అయ్యాక శ్యామల దిగిపోయారు. ఇంకా ఎదురుకుండా నాన్నగారు వెనకాల నేను ఇద్దరమే కూర్చున్నామండి. 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట గడిచిపోయిందండి. నాన్నగారు వెనకకు తిరిగేసి పెద్ద పెద్ద కళ్ళు చేసేసి, ఏమైంది కారేడి, నేను చెప్పాను కదా ముందే, నేను చెప్పింది మీకు వినాలి కదా మీరు, ఏరి కరుణేది సురేష్ ఏరి అడిగేశారండి. అడిగేస్తే తండ్రి ఫోన్ కలుపు అంటున్నారండి. సురేష్కి ఫోన్ కలుపు, నా చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ కలుపు సురేష్కి అంటారు. ఆ ఫోన్ కలవట్లేదండి సురేష్కి. కరుణేమో నువ్వు నాన్నగారిని వదిలి, నాకు ముందు నాగ్పూర్లో బయలుదేరేటప్పుడు చెప్పింది, అక్క నాన్నగారిని మనం పువ్వులాగా చూసుకోవాలి, ఒక్క సెకండ్ కూడా నీ డ్యూటీ అంటే నాన్నగారి పక్క నుంచి నువ్వు కదలొద్దు, నాన్నగారి పక్కనే ఉండాలి నువ్వు, నాన్నగారి రూమ్లో రెస్ట్ తీసుకునే టైం తప్పించి బయటికి నాన్నగారు వస్తే మాత్రము నువ్వు నాన్నగారితోనే ఉండాలి అక్క, స్టేషన్లో కానీ ప్లాట్ఫామ్ మీద కానీ ట్రైన్లో కానీ చెప్పి పెట్టిందండి నాకు. ఒకవేళ నాన్నగారికి వంట చేసే ట్రైన్లో వంట చేస్తూ ఉంటే వరుణ వెళ్ళి నాన్నగారి దగ్గర, మా చిన్న చెల్లెలు వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చునేవాడు. ఎంత అవకాశం, నాకు ఇందాక చెప్తూ మర్చిపోయాను, సేవ చేయడానికి ఎంత అవకాశం ఇచ్చారో తండ్రి నాగ్పూర్ వచ్చి. అంటే నాకు ఆ తలంపు ఉండేది కదండి మైండ్లో, గురువుకి సేవ చేసుకోవాలి సేవ చేసుకోవాలని బలీయంగా ఉండేదండి. అక్కడ కూడా కరుణ రూమ్లోకి వెళ్ళి నాన్నగారు రూమ్ ఊడ్చడం, తుడచడం, బట్టలు మడతపెట్టడం అది చేసుకునేది. అక్క నాకు అవకాశం రాదు కదా, నాన్నగారు బట్టలు పిండుకోవడం కూడా అదే పిండుకునేదండి, నాకు అవకాశం రాదు కదా అక్క నేనే చేసుకుంటాను అని. ఈ కాఫీ కప్పు రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్లేటప్పుడు ఏదన్నా అవకాశం వస్తుందేమో అని చూసేదాన్ని. అప్పుడు కూడా మా చిన్న చెల్లెలు వచ్చి ఆశగా చూసేది, అన్ని మీరే తీసేస్తున్నారు నాన్నగారికి నాకు ఏమి ఇవ్వట్లేదు, వెంబడే టీ కప్పు దానికి చేతిలో పెట్టి నువ్వు తీసుకెళ్తావా చెల్లి తీసుకెళ్ళని ఇచ్చేసేదాన్ని అండి. అయితే అప్పుడు నేను అడిగానండి, మరి చెల్లి నువ్వు నాన్నగారి సేవ చేస్తున్నావు అంటే మిగతాదంతా నాకు ఇచ్చేదండి, అవకాశం ఉన్న చోటల్లా కారణం ఇచ్చేది, డైరెక్ట్గా నాన్నగారి దగ్గరికి వెళ్ళే పని మట్టుకి అన్నీ అది చూసుకునేదండి. మరి దాని తృప్తి పడాలి కదండి, దానికి కూడా తృప్తి కావాలి ఎవరికైనా అండి. భర్త లేదు, భార్య లేదు, అమ్మ లేదు, బిడ్డ లేదు, ఏమీ లేదు, నాన్నగారి దగ్గరికి వెళ్తే మట్టుకి ఎవరికి వాళ్ళకే నాన్నగారు కావాలి. అంత స్వార్థం అండి, ఎందుకంటే ఆ స్వార్థం ఉండాలండి గురువు కదా, దయ జన్మకి తరింప చేసుకోవడానికి తరింప చేయడానికి వచ్చిన స్థితి కదండి అది. కాబట్టి అది అవసరం అండి, అహంకారం నశింప చేయడం, ఆ ప్రేమ అది ఇంకెక్కడ దొరకదు కదండి ఎవరికి, భార్యాభర్తలకు కూడా నాన్నగారి దగ్గర దొరికిన ప్రేమ ఇంకొకరి దగ్గర దొరకదు, అమ్మ ప్రేమ కూడా మించిన ప్రేమ కదా, అలాంటి ప్రేమ అందరికీ కావాలండి. కాబట్టి నాకు అవకాశం కూడా డైరెక్ట్గా నాన్నగారి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా చాలా తక్కువ వచ్చేదండి. అప్పుడు నేను కరుణని అడిగేదాన్ని అండి, కరుణ నువ్వు నాన్నగారు అన్నీ చేసుకున్నావు, ఇప్పుడు నాన్నగారితో భక్తులు వస్తున్నారు కదా, ఎవరు రామచంద్రరాజు గారు, రామను, సూరిబాబు ఎవరు వచ్చేవారు, వారికి బట్టలు నేను పిండుతాను పోనీ అవి నాకు ఇవ్వని అంటే అయితే అవి నువ్వు పిండుకో అక్క అనేదండి. అప్పుడు కూడా నాకు ఆనందం వేసేదండి, ఎందుకంటే ప్రేమతో నీ నామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోభము అరుణాచల, భక్తుల సేవ చేసుకోవడం కూడా నాన్నగారికి సేవే, భక్తుల్ని ప్రేమించటం కూడా నాన్నగారిని ప్రేమించటమే, ఎప్పుడు భక్తుల్ని నాన్నగారిని విడిగా చూసి ఎరుగనండి, తెలియదు నాకు అది. మరి అది నా అమాయకత్వమో తెలీదు, నాన్నగారు ఇచ్చిన శక్తియా భక్తియా తెలీదు, కానీ ఎప్పుడు కూడా నా నాన్నగారి భక్తులు కదా, నా నాన్నగారికి భక్తులు, నా నాన్నగారిని ప్రేమిస్తారు కదా, వాళ్ళని ప్రేమించడానికి ఒకే ఒక్క కారణం అండి, భక్తుల్ని ప్రేమించడానికి 100 కారణాలు కాదు, ఒకే ఒక్క కారణం, వాళ్ళు నా నాన్నగారిని ప్రేమిస్తారు కాబట్టి నేను వాళ్ళని ప్రేమించాలి. ఈ దేహాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారా, సన్మానిస్తున్నారా, పూజిస్తున్నారా, గుర్తిస్తున్నారా అక్కర్లేదు, నాన్నగారిని ప్రేమిస్తున్నారు అదొక్కటి చాలు అనిపించేదండి, అదొక్కటే గమ్యంగా అనిపించేది నాకు. అలాగా నాగ్పూర్ వెళ్ళినప్పుడండి ఆ వెహికల్ 2వ వెహికల్ వచ్చే వరకు అక్కడ ఆగాము, నాన్నగారికి బాగా గట్టిగా నేను ఒకసారి అదిరిపోయానండి, నాన్నగారు గట్టిగా మాట్లాడేసరికి ఏం చేయాలో తోచలేదు నాకు, నిజమే వీళ్ళు నాన్నగారి మాట వినలేదని. కానీ తర్వాత మాకు అర్థమైందండి, ఆ మేం కూర్చున్న వెహికల్ 3 సార్లు టైర్ పంచర్ అయిందండి. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వరి వెళ్ళేలోపు 3 సార్లు టైర్ పంచర్ అయింది. పాప 3 సార్లు నాన్నగారు వారి కారును ఆపేసుకొని ఈ కారు పంచర్ తీసేసుకునే వరకు వెయిట్ చేసి తండ్రి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదండి. ఆ కారు ఆపేసుకొని పంచర్ అయిందని తెలియగానే అండి మళ్ళీ వెనక్కి వచ్చేసి, ముందుకు నాన్నగారి కారు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయినా వెనక్కి వచ్చేసి ఆ పంచర్ వేసుకునే వరకు ఉండి అండి మమ్మల్ని తోడుగా తీసుకెళ్ళిపోయారు, ఓంకారేశ్వర్ తీసుకెళ్ళిపోయారండి. ఓంకారేశ్వర్లో చెప్పారు అండి నాన్నగారు, అమ్మా నీకు అవగాహన వల్ల ఆత్మసాక్షాత్కారం అవుతుంది. మధ్యాహ్నం పడుకొని లేచి టీ తాగుతూ ఉంటే నేనేమి అడగలేదండి, ఎప్పుడు నాన్నగారిని ఏమి అడిగేదాన్ని కాదండి, అన్నీ తెలుసు కదా నాన్నగారికి. లోపల ఉన్న నా హృదయంలో ఉన్న సాక్షాత్తు పరబ్రహ్మం అనుకున్నప్పుడు ఆయనకు తెలియనిది ఏముంటుంది, అన్నీ తెలుసు తండ్రికి. ఇంట్లో జరిగిన ఏమైనా సంఘటనలు చెప్పుమంటే కూడా మా కరుణ తిట్టేదండి, నువ్వు చెప్పాలి నాన్నగారికి, చెప్పకుండా ఎలా తెలుస్తుందని. అంటే నాన్నగారు ఈశ్వరుడు పరబ్రహ్మం ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుందే కరుణ, చెప్పమంటావు ఎందుకు ప్రతీది అంటే, కాదక్క చెప్పాలి చెప్పాలని నాన్నగారికి డైల్ చేసి నాకు ఇచ్చేదండి నెంబర్ డైల్ చేసి, నువ్వు చెప్పు నాన్నగారికి. అలాగా ఆ రోజు వెళ్ళి నాన్నగారి సమక్షంలో కూర్చున్నప్పుడు నాన్నగారు అన్నారండి, నీకు ఆత్మసాక్షాత్కారం వస్తుందమ్మా. అప్పుడు నాకు అనిపించిందండి తండ్రి అందరికీ ఇవ్వడానికి, అనుభవం ఇవ్వడానికి వచ్చారు గురువు, ఏ ఒక్క భక్తురాల్ని వదిలిపెట్టరు, అవుట్ ఆఫ్ లవ్ ఆయన అలా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటారు అని. లోపల మాట్లాడలేదండి, అలా అనిపించింది కూర్చుంటే. అమ్మ నిన్ను మామూలుగా నీకు చెప్పాలని చెప్పట్లేదమ్మా అరుణ, నీకు అర్థం అవ్వడమే ఒక యోగము, సబ్జెక్టు వాక్కు అర్థం అవ్వడం ద్వారా నువ్వు పొందుతావుతా అమ్మా అని ఆ రోజు చెప్పారండి. మరి అది ఈ జన్మలో కావచ్చు, రాబోయే జన్మలో కావచ్చు, 100 జన్మలు కావచ్చు, అదేమీ నేను ఎదురు చూడట్లేదండి ఆ సెకండ్ ఎప్పుడని. నా హృదయంలో నాన్నగారు నా జీవితంలోకి వచ్చారు, అది ఫైనల్. నాన్నగారు నా లైఫ్లోకి వచ్చినప్పుడే నా దుఃఖానికి ఫుల్ స్టాప్ అండి. నన్ను నేను ప్రశ్నించుకునేదానండి, దుఃఖము అందరు వచ్చి ఎడవట్లేదేంటి ఎడవట్లేదేంటి అని అడిగినప్పుడు నాన్నగారిని అడిగేదానండి. నాన్నగారు అందరూ లోపల హృదయంలో నాన్నగారు అందరు ఇలా అడుగుతున్నారు పలకరించడానికి వచ్చి, కష్టంలో ఉన్నానని పలకరించడానికి వచ్చి ఏడవట్లేదు ఏడవట్లేదు అని అడుగుతున్నారు, నాకు దుఃఖం రావట్లేదు నాన్నగారు. స్వరాజ్యం అయితే ఒకసారి నన్ను నా దగ్గరికి వచ్చి ప్రేమగా నన్ను కలవడానికి వచ్చి, నువ్వు ఇలా నవ్వుకుంటూ మాట్లాడకూడదు అరుణ, కొంచెం నటించాలి నువ్వు అని చెప్పి వెళ్ళారంటే, బాగా దగ్గరగా ఉండే స్నేహితురాలు కదండి చెప్పి వెళ్ళారండి, నువ్వు దుఃఖాన్ని నటించమని. అప్పుడు నేను నాన్నగారితో అడిగాను, నాన్నగారు నేను దుఃఖాన్ని నటించాలా నాన్నగారు, ఎందుకంటే ఏది నా గురువు నాకు లోపల స్ఫురణ ఇస్తే అదే నాకు శాసనం అండి, అదే శాసనం, ఇంకా అంతే, అదే చట్టం నాకు. అప్పుడు నాన్నగారిని అడిగితే లోపల స్ఫురణ ఏంటంటే, నా గురువు పరబ్రహ్మం అయినప్పుడు, నా నాన్నగారు పరబ్రహ్మం అయినప్పుడు నా నాన్నగారు ఎప్పుడూ సుఖము, నా నాన్నగారు ఎప్పుడూ శాంతి, నా నాన్నగారు ఎప్పుడూ ఆనందం. నా గురువు ఎప్పుడూ సుఖంగా ఉంటారు, ఎప్పుడూ శాంతిగా ఉంటారు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. నా గురువుకున్న సొత్తు నాది కానీ ఈ అరుణకున్న దుఃఖము నాది కాదు కదా. బాహ్యంగా అరుణ ప్రారంభం దుఃఖంలో ఉండొచ్చు కాక, కానీ ఆ దుఃఖం ఎవరిది, నాది కాదు. నా సొత్తు ఏది, నా నాన్నగారు నా సొత్తు, నా హృదయంలో ఉన్న నా నాన్నగారు నా సొత్తు. నాన్నగారు నా సొత్తు అయినప్పుడు నాన్నగారే సుఖము, నాన్నగారే శాంతి, నాన్నగారే ఆనందం. నేనెందుకు ఏడవాలి, నేనెందుకు దుఃఖపడాలి. అండి అలాగా నాన్నగారు దానికి ఆ వెహికల్కి పంక్చర్ అవుతుందని, ఇంకొక కారు మాకు అవసరం అవుతుందని మాకు ముందే చెప్పండి. నాన్నగారు నీ లాలన నీ పాలన నీ హేళన, ఆ ప్రేమ ఆయన లాలన, ఈ ప్రారంభం ఆయన పాలన, ఆయన మందలింపు మనకు ఒక హేళన. తర్వాత నాన్నగారు నాగ్పూర్లో ఉండి సబ్జెక్టు చెప్తూ బోధిస్తూ ఒకసారి ఏమన్నారంటే, అమ్మ వర్షము కురిసినప్పుడు సముద్రములో నీరు మేఘంగా మారి వర్షంగా కురిసి నదిగా మారి సముద్రం చేరుతుంది. నీరు సముద్రములోనిదే, సముద్రములోని నీరే ఆవిరైపోయి మేఘంగా మారి నదిగా మారి సముద్రం చేరుతుంది. అలాగా ఒక జీవుడు సాధన చేస్తున్నప్పుడే నేను చైతన్యానికి సంబంధించిన వస్తువుని నిజంగా మనము విచారిస్తే కూడా, చనిపోయినప్పుడు దేహం పోతుంది కానీ జీవుడు నశించడు కదండి. ఎన్ని దేహాలు ధరించినా ఎన్ని వేషాలు ధరించినా జీవుడు ఎప్పుడు నశిస్తాడంటే, నశించడండి, జీవుడు పరబ్రహ్మములో ఐక్యమైపోతాడు. పరబ్రహ్మానికి సంబంధించిన వస్తువు పరబ్రహ్మముగా మారిపోతుంది, కానీ జీవుడికి నశింపు లేదు. ఈ దేహాలు ఎందుకు తడుక్కోవడం అంటే, ఈ విషయం గ్రహింపుకు వచ్చేంత వరకు దేహాలు తొడుక్కుంటూ ఉంటాం మనం. నాన్నగారు ఆ రోజు ఈ మాట చెప్పి, నీకు అర్థమవుతుందా, నువ్వు ఫాలో అవుతున్నావా అని నన్ను అడిగి, అమ్మా నది సముద్రం వైపు ఉరకలేస్తూ పారుతుంది, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని కొండలు అడ్డొచ్చినా, ఎన్ని చెట్లు అడ్డొచ్చినా, ఏం అడ్డొచ్చినా నది ఆగదు. ఆ అడ్డులన్నీ దాటుకుంటూ సముద్రం చేరేంత వరకు ఉరకలు వేస్తూ పారుతుందమ్మా. అలాగా జీవుడు సాధన గురువుని హృదయంలో ఉన్న చైతన్యాన్ని పరబ్రహ్మముని చేరుకోవాలనుకున్నప్పుడు, ఆ సాధన చేస్తున్నప్పుడే నదికి ఒకవేళ ఎరుకు వచ్చిందనుకో, నేను సముద్రము నుండి విడిపడి మళ్ళీ సముద్రం వైపుకే ప్రయాణిస్తున్నానని ఎరుక వస్తే నది ఎంత ఆహ్లాదంగా పరుగులు తీస్తుందో, అలాగే జీవుడికి కూడా సాధన పేరు మీద కష్టం ఉండదమ్మా. హృదయములో నుండి బయలుదేరిన జీవుడు ఒక దేహాన్ని ధరించి ఈ జీవితం అనే ప్రారంభాన్ని అనుభవిస్తున్నప్పుడు అది సాధనగా మార్చుకొని గురువు బోధ వల్ల డే టు డే లైఫ్ సాధనగా మార్చుకొని జీవితమే ఒక సాధనగా, ఊపిరే ఒక సాధనగా బ్రతికిన జీవుడికి జీవితం అంటే కష్టం కాదు, జీవితం అంటే బరువు కాదు, జీవితం అంటే బోర్ కొట్టదు. ఎవ్రీ సెకండ్ ఉత్సాహంగా నది సముద్రం వైపు పరుగులు ఎత్తినట్టుగా మనం మన నాన్నగారి హృదయంలోకి పరుగులు తీయడమే మన జీవిత గమ్యము. ఈ విషయాన్ని గుర్తించమని నాగ్పూర్లో చెప్పారు. ఇంకొకటి అండి, నాగ్పూర్ ఫస్ట్ టైం నాన్నగారు వచ్చినప్పుడు అండి, గురువు సర్వానికి అతీతుడు, సర్వము కూడా అండి. అట్ ద సేమ్ టైం సర్వానికి అతీతంగా ఉంటాడు, సర్వములో ఉంటాడు. బ్యాగ్ కింద పెట్టేసి, మేము బ్యాగులు కింద పెట్టేసి నాన్నగారి రూమ్లో పెట్టేసి నాన్నగారి హాల్లో కూర్చున్నాక మొట్టమొదటి మాట ఏంటంటే, అరుణ మన పవన్కి ఇక్కడ ఒక సంబంధం చూసేతామమ్మా మనం అన్నారు. పవన్ మా ఏరాలు శకుంతలక్కయ్య గారి అబ్బాయి అండి, చిన్న అబ్బాయి, చిన్నవాడు. నేను మనకు లిమిటెడ్ నాలెడ్జ్, లిమిటెడ్ బుద్ధి అండి. నాన్నగారు నేను మనసులో అనుకున్నాను, మా ఏరాలకి మహారాష్ట్ర పిల్లలు నచ్చుతారా, నాన్నగారు ఇక్కడ అమ్మాయిని చూద్దాం అంటున్నారేంటి, ఇక్కడ ఎవరున్నారు, మాకెవరు తెలియదు ఏ ఫ్యామిలీస్ ఇక్కడ అంటున్నారని మనసులో అనుకున్నానండి. అనుకుని ఊరుకుంటే ఆ ట్రిప్లోనే అనుకోకుండా ఇప్పుడు పవన్ ఎవరైతే ప్రేమను చేసుకున్నాడో, ఆ ప్రేమ అండి రాజేశ్వరి గారి అమ్మాయి, వాళ్ళు నాగ్పూర్లో ఉండేవాళ్ళండి. మా కరుణ ఇలా మా ఇంటికి గురువు వస్తున్నారు, సత్పురుషులు వస్తున్నారని చెప్తే కొంతమంది తెలుగు వాళ్ళకి చెప్పిందటండి, అందులో రాజేశ్వరి గారు ఒకరు, వారు వచ్చారు. వారు వస్తే భక్తులకి ఇంట్లో ప్లేస్ సరిపోకండి, అందరం అకామిడేట్ అవ్వడం కష్టమని, ఆ ట్రిప్లో ఉష కూడా వచ్చారు, అకామిడేట్ అవ్వడం కష్టమని కరుణ ఏం చేసిందంటే రాజేశ్వరి గారింట్లో శకుంతలక్కయ్య వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చారు పాపం ప్రేమతోటి, అక్కడికి పంపించేసింది. అలా వాళ్ళిద్దరికి స్నేహం ఏర్పడి ప్రేమను అక్కడ ఫస్ట్ టైం మా శకుంతలక్కయ్య గారు చూశారు. చూసినప్పుడు ఆవిడకి మనసులో అనిపించిందటండి, ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలి. అలా ఇద్దరు వైపున నాన్నగారు గిరీష్ వాళ్ళ ప్రేమకి మ్యారేజ్ అయింది. మా పవన్ కి మా శకుంతల అక్కయ్య గారి అబ్బాయికి ఇచ్చి చేశారు. అప్పుడు నాన్నగారు అన్నారు, అమ్మా ప్రేమ నీ దిశ మారింది, దిశ మారిపోగానే దశ తిరిగిపోయింది. ప్రేమ అని అన్నారండి నాన్నగారు ఆ ట్రిప్ లో చివరిగా వెళ్ళిపోతూ సెకండ్ టైం వచ్చినప్పుడు. ఆ ట్రిప్ లో వీళ్ళు మనసులో అనుకున్నారు, సెకండ్ టైం నాన్నగారు వచ్చేసరికి అది ఫిక్స్ అయిపోయినట్టుంది. నాకు సరిగ్గా గుర్తు లేదండి, కానీ నాన్నగారు ప్రేమని పదే పదే అనేవారండి. ప్రేమను చూసినప్పుడు అలా, ప్రేమ నీ దిశ మారిపోయింది. దిశ అంటే నీ డైరెక్షన్ అండి. అంటే ఆవిడ లైఫ్ లోకి గురువు ప్రవేశించారు కదా, ఆధ్యాత్మిక జీవితం ప్రేమకి మొదలైందని, స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అయింది నాన్నగారితో. నీ దిశ మారిపోయింది, దిశ మారిపోగానే నీ దశ తిరిగిపోయింది. అంటే నీకు ఒక గుణవంతుడైన భర్త, ఒక యోగుల కుటుంబము, ఒక భక్తుల కుటుంబంలో నిన్ను ఈశ్వరుడు పంపిస్తున్నాడు అనే మెసేజ్ ఏమో. అంటే నాకు అంతవరకు అర్థమైంది నాన్నగారు ఏ వర్క్ చేయడానికి ఆ మాట అన్నారో. మన బుద్ధి నాన్నగారి వాక్కుని ఊహించలేము, అర్థం చేసుకోవడం కూడా కష్టమండి. అన్ని టైమింగ్స్లో నాన్నగారి వాక్కు మనకు అందదండి. మన మట్టుకు మనకే కానీ ఇతరులు నాన్నగారు భక్తులతో మాట్లాడినప్పుడు అది మనకు, అది వాళ్ళకి నాన్నగారికి ఉన్న అనుబంధం అండి. ప్రేమకి ఎలా అందిందో నాకు తెలియదు, కానీ నాకు మట్టుకు అలా అనిపించిందండి. ప్రేమ జీవితంలో గురువు ప్రవేశించాడు, గురువు ప్రవేశించాక ప్రేమ జీవితంలో దశ కూడా మారిపోయింది. అంటే ఒక స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది తను, ఒక మంచి భర్త. బాహ్యంగా కూడా మన సాధన సాగాలంటే ఇంట్లో ఒక యోగుల కుటుంబంలో, భక్తుల కుటుంబంలో వాళ్ళు నాన్నగారు భక్తులై ఉండడం అది చాలా గొప్ప విషయం అండి. అంటే నా అనుకూల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అది చాలా 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 అనుకూలంగా వాలుగాల్లో సైకిల్ తొక్కినట్టుగా ఉంటుంది. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి అది ఎంత గొప్ప విషయం అనేది. అలాగే అందరూ నాన్నగారు భక్తులు అవ్వడం నాన్నగారు ఆ మాట అండి. సర్వాంతర్యామిని నేను, నాగ్పూర్లో ఉన్న అమ్మాయి పవన్కు భార్య అవుతుందని నాన్నగారి వాక్కు ద్వారానే మొట్టమొదటిగా విన్నాము. నాన్నగారు మొదలు నాగ్పూర్కి వచ్చినప్పుడప్పుడు అంటారు కూడా అండి, నాగ్పూర్కి ఇంటికే వచ్చారేమో నాన్నగారు అని. అంటే ప్రతి దాంట్లో అండి ఒక ట్రిప్కి ఒక సార్థకత ఉంటుంది. గురువు యొక్క ప్రతి విజిట్ ఒక సార్థకత అండి. అంటే అది ప్రారంభం కదా, అంటే ప్రారంభమే కానీ ముందు చెప్పారు కదండి, ఆయన వాక్కు నుండి ముందు పలికారు కదా. తర్వాత ఒకసారి నాగ్పూర్లో నాన్నగారు కువైట్ అనుకుంటానండి, కువైట్ అయినా ఉష కువైట్ వెళ్ళారు నాన్నగారు. నాగ్పూర్ నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళారండి, భీమవరం భక్తులు తీసుకెళ్లారు, నాగ్పూర్లో ఫ్లైట్ ఎక్కారండి. అప్పుడు నాన్నగారు నాగ్పూర్ వచ్చారు. వచ్చినప్పుడు నాన్నగారికి బాగా ఫిలాసఫీ చదువుకున్న వాళ్ళంటే నాన్నగారికి చాలా ఇష్టం అండి. ఒక అబ్బాయి ఫిలాసఫీ చదువుకొని పిహెచ్డి చేశాడు, లెక్చరర్గా పనిచేస్తున్నారు. అబ్బాయి మా కరుణను అడుగుతున్నారంట, నాన్నగారు దర్శనం చేసుకుంటాము, నాన్నగారు దర్శనం చేసుకుంటామని చెప్పండి, మీరు నాకు నాన్నగారు వచ్చినప్పుడు చెప్పండి. ఆ ట్రిప్లో కూడా నాన్నగారు వచ్చినప్పుడు కరుణ చెప్పిందండి. ఆ అబ్బాయి సరిగ్గా నాన్నగారు ప్రయాణం అయ్యే రోజే వచ్చారండి. దక్షిణ 5:30 గంటలకి బయలుదేరుతుంది నాగ్పూర్లో. నాన్నగారు బయలుదేరే టైంకి ఆ అబ్బాయి వచ్చారండి. వస్తే నాన్నగారు ఆ అబ్బాయికి ఏం చెప్పారంటే, మీరు మేము నాగ్పూర్ వస్తున్నప్పుడల్లా మీరు రావాలి 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 అని అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మేము నాగ్పూర్ వచ్చి 2 రోజులైంది, మీరు బయలుదేరే రోజు వస్తున్నారు. కువైట్ నుంచి రిటర్న్ వచ్చి నాన్నగారు మళ్ళీ నాగ్పూర్లో ల్యాండ్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోతున్నారండి. ఆ రోజు వచ్చాడు ఆ అబ్బాయి. మీరు చివరి రోజు వచ్చారు, మాకు ఇప్పుడు ప్రయాణం టైం అవుతుంది అండి. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు, అయ్యో నాన్నగారిని ముందే వస్తే బాగుండు, నాన్నగారు 3 రోజులు ఉన్నారు ఇక్కడ, నేను చూడలేకపోయాను, ముందుగా వస్తే బాగుండు, చివరి రోజు వచ్చానని మీరు అనుకుంటున్నారు. కానీ నాన్నగారు అన్నారు, కానీ ఇది ఒక నాటకం, ఒక సినిమా తీయబడింది. మీరు ఏ రోజు నాతో కలవాలో మీరు అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడింది. కాబట్టి మీరు కారణం కాదు, మీరు కర్త కాదు, మీ జీవితానికి మీరు కారణం కాదు, ఇదంతా ఈశ్వరుడి ఆట. అబ్బాయి గురించి ముందంతా ఫిలాసఫీ అంతా మాట్లాడి మాట్లాడి చివరిగా అబ్బాయికి నాన్నగారు చెప్పిన మాట అండి, మీరు అనుకుంటున్నప్పటికి కూడా ఈశ్వరుడి నిర్ణయం ఎప్పుడుందో అప్పుడే మనం కలవగలం. ఈ టైంలో ఇప్పుడే కలవాలని ఈశ్వరుడి నిర్ణయం. ఇది చెప్పారండి. ఇది తర్వాత ఒక అమ్మాయి, ఒక భక్తురాలు నాగ్పూర్లో వచ్చి, వాళ్ళ అత్తగారు బెడ్ మీద ఉంటారటండి, నాన్నగారు నేను రోజు పూజ చేసుకుంటాను, దేవుడి పూజ. ఆ అమ్మాయి నాన్నగారిని అడిగిందండి, నేను రోజు పూజ చేసుకుంటాను, రోజు భగవంతుడిని ప్రార్థిస్తాను, ఏమని అంటే మా అత్తగారికి నడుము నొప్పి లేకుండా లేచి కూర్చుండేటట్టు చేయండి స్వామి, తర్వాత నా భర్తకి ప్రమోషన్ రావాలని, నా పిల్లలు బాగా చదువుకోవాలని. నా గురించి నేనేమి అడగను నాన్నగారు, నేను వాళ్ళ గురించే అడుగుతాను రోజు ప్రార్థన చేసి, మరి నాకు భగవంతుడు మోక్షం ఇస్తాడా ఇవ్వడా, ఇలాంటి పూజకి మోక్షం వస్తుందా రాదా నాన్నగారు అంటే, అమ్మ నిన్ను భగవంతుడు మెచ్చుకుంటాడు, ఎందుకంటే మేమెవ్వరము ఎవరి గురించి ఏమీ అడగమమ్మా, నువ్వు మా అందరికంటే చాలా నయము, అత్తగారి గురించి అడుగుతున్నావు, భర్త గురించి అడుగుతున్నావు, పిల్లల గురించి అడుగుతున్నావు, ఇతరుల సుఖం గురించి అడుగుతున్నావు, చాలా నయము అని అన్న తర్వాత మళ్ళీ అమ్మాయి అడిగిందండి, మోక్షం రావడానికి భక్తి సరిపోతుందా నాన్నగారు, మోక్షం వస్తుందా నాకు అంటే, ఖచ్చితంగా నాన్నగారు కోటి జన్మలైనా రాదు అని చెప్పారండి ఆవిడ. కోటి జన్మలైనా రాదమ్మా, ఎందుకంటే ఈశ్వరుడే వాళ్ళందరినీ చూస్తున్నాడు, వాళ్ళందరినీ రక్షిస్తున్నారు అనే ఎరుకలో. వినిపిస్తుందా ఉషా?
వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఇందాక నేను మీరు అడిగినప్పుడు అవునంటే అందాం అనుకున్నాను, ఇక్కడ అన్మ్యూట్ అవ్వలేదు.
ఓకే రతల్లి,
ఇప్పుడు బాగా వినిపిస్తుంది, ఎక్కడ బ్రేక్ రాలేదంటే.
టైం ఎంత అవుతుంది రే నాన్నట్టు?
ఇంకొక 5 మినిట్స్ కి 9 అంటే.
ఓకే అమ్మా, ఓకే ఓకే,
మీ టైం తీసుకుని మెల్లగా ముగించింది పర్లేదు.
ఓకే ఓకే
ఓకే అండి, ఓకే.
ఆవిడతో అన్నారన్న నాన్నగారు, కోటి జన్మలైనా రాదమ్మా, ఎందుకంటే భగవంతుడు చేసే పనిని మన చేతిలోకి తీసుకొని ఈశ్వరుణ్ణి ప్రే చేస్తున్నాం మనం, అంటే ఆయన చేసి ఆయనకి డైరెక్షన్స్ చెప్తున్నాం. నా అత్తగారిని బాగా చూడాలి, బాగవ్వాలి, నా భర్త ప్రమోషన్ రావాలి, నా పిల్లలు బాగుండాలి, ఇదంతా ఈశ్వరుడి వర్క్, భగవంతుడు చేసే వర్క్. ఆయన ఆల్రెడీ నిర్ణయించి పెట్టాడు, కానీ అది మనం విశ్వసించకుండా ఈశ్వరుడు ఒకడున్నాడు అనే విషయాన్ని నమ్మకుండా మనం ఈశ్వరుణ్ణి, ఒకవేళ నాన్నగారు అంటారు కదా, నీ సంకల్పము ఈశ్వరుడి సంకల్పము కుదిరినప్పుడు ఆ సంకల్పం నెరవేరుతుంది, నీ సంకల్పము ఈశ్వరుడి సంకల్పము కుదరనప్పుడు ఈశ్వరుడి సంకల్పమే నెరవేరుతుంది, నీ జీవుడి సంకల్పం నెరవేరదని. అలాగే జీవుడి సంకల్పం నెరవేరదు, ఈశ్వరుడే అన్నిటికీ కర్త యజమాని. పైగా అండి ఈ జన్మలో మన బిడ్డలు అనుకుంటున్నాము, కానీ మన బిడ్డల కంటే ముందు పరమాత్మ బిడ్డలు వాళ్ళందరూ, జీవులంతా పరమాత్మ బిడ్డలు అనే భక్తిని విశ్వాసాన్ని పెంచుకోవడం వల్ల ఈశ్వరుడు లోపల హృదయంలో ఉండి ఆడిస్తున్నాడు అనే భక్తిని పెంచుకోవడం వల్ల ఈశ్వరుడికి దగ్గర అవుతాం, కానీ ఇతరుల గురించి కోరుకోవడం వల్ల కాము అని అలా కోరుకోవడం వల్ల కోటి జన్మలైనా మోక్షము రాదు. అంటే ఈశ్వరుల్లో ఐక్యం కావాలి, కోరుకోవడం తప్పని కాదు, కోరుకోకుండా మన దేహబుద్ధిలో ఉన్నంతకాలం నాన్నగారు కోరుకోవద్దని చెప్పినా, కోరిక అడ్డమని చెప్పినా మన జీవుడు జీవ లక్షణాలు కోరుకుంటూనే ఉంటాయి ఇతరుల గురించి. అయితే ఒక్కటండి, నా సుఖం కోసం వాళ్ళని వాళ్ళ గురించి కోరుకుంటున్నాను, దాంట్లో సెటిల్గా అది ఉందండి, నాన్నగారు అది పాయింట్అవుట్ చేసి చెప్పారు. వాళ్ళ సుఖం కోసం వాళ్ళని కోరుకుంటున్నామని అనుకుంటున్నాము, కానీ వాళ్ళు సుఖంగా ఉంటే, అత్తగారు బాగా ఉంటే మనకి పని తగ్గిపోతుంది, భర్తకి ప్రమోషన్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, మనం ఇంకా ఎక్కువ కంఫర్ట్గా ఉండొచ్చు, పిల్లలు బాగా చదువుకుంటే మన కీర్తి వస్తుంది. అక్కడ కూడా మన సెల్ఫ్ సెంటర్ అహంకారాన్ని సాటిస్ఫై చేయడం కోసమే కోరుకుంటున్నాము అనేది పాయింట్అవుట్ చేయడం కోసం నాన్నగారు చెప్పారండి ఆ రోజు. ఇంకోసారి అప్పుడే నాన్నగారు దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తూ బయలుదేరేటప్పుడు పక్కన కూర్చుంటే నాన్నగారు పక్కన ఎందుకండి ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకుని పక్కన కింద కూర్చుంటే ఒప్పుకునేవారు కాదు, పక్కన కూర్చో అనుకునే అని కూర్చోబెట్టుకునేవారు తండ్రి. మరి ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం కోసమే అయి ఉంటుంది. ఇంకో కారణం ఏంటండి, ఎంత ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తే ఆ ప్రేమ అనుభవిస్తేనే కదా మన అహంకారం నశించేది. అక్కడ కూర్చొని దూరంగా స్టేషన్ బయట ఒక హోర్డింగ్ కనిపిస్తూ ఉందండి. ఆ హోర్డింగ్ మీద ఒక పిక్చర్ వేసి ఉంది. నాన్నగారు ఆ హోర్డింగ్ చూస్తున్నారు, దూరంగా చూస్తున్నారు, నాకు తెలియదు హోర్డింగ్ చూస్తున్నారు ఏం చూస్తున్నారు అని. నాన్నగారిని చూస్తూ కూర్చున్నాను. అప్పుడు నాన్నగారు అన్నారు, అమ్మా ఆ హోర్డింగ్ చూడు నీకు కనిపిస్తుందా అన్నారు. కనిపిస్తుంది నాన్నగారు, అది మన జిన్నూరు అరుగులాగా ఉంది కదా అన్నారు. అంటే అక్కడ ఒక పెంకుటిల్లు ఏదో అడ్వర్టైజ్మెంట్ వేసి ఎందుకో పెంకుటిల్లు వేశారండి, అచ్చం అలాగే ఉందండి. అవును నాన్నగారు, జిన్నూరు అరుగులాగే ఉంది నాన్నగారు అన్నానండి. అన్న తర్వాత నాన్నగారికి చెప్పుకున్నానండి నా లోపల ఉంది. నాన్నగారు నాకు ఎప్పుడు భగవాన్ని నాన్నగారు మీరు కల్లో కనిపించినా లేక స్మరించుకున్నా, మీ రూపాన్ని భగవాన్ రూపాన్ని స్మరించుకున్నా కల్లో కనిపించినా నాకు సడన్ గా మా తాతగారి రూపం వచ్చేస్తుంది నాన్నగారు. ముందు మీరు కనిపిస్తారు, భగవాన్ కనిపిస్తారు, తర్వాత తాతగారి రూపం వచ్చేస్తూ ఉంది. నాకు లోపల తెలుస్తూ ఉంది విపరీతమైన అటాచ్మెంట్ తాతగారితో ఉందని. అది నా వల్ల అవ్వట్లేదండి, ఎన్నో సార్లు జరిగిందని ఆ రోజు నేను నాన్నగారితో చెప్పుకున్నాను. నాన్నగారు ఆ అటాచ్మెంట్ అంటే గురువు రూపము తప్పించి ఏ రూపమైనా మనకు అడ్డే అండి, కేవలం ఒక్క గురువు వాళ్ళ పట్ల గౌరవం, వాళ్ళ పట్ల తాతగారి పట్ల కృతజ్ఞత భావము అన్ని కలిగి ఉండాలి. కానీ ఫైనల్ గా వచ్చేసరికి కేవలం ఒక్క గురువు రూపమే మనల్ని తరింపజేస్తుంది. కాబట్టి నాన్నగారిని అడిగానండి ఆ రోజు, నాన్నగారు ఇలా తాతగారి రూపం నా మనసులోకి పదే పదే వచ్చేస్తా ఉందని. అది చెప్పినప్పటి నుంచి రావడం ఆగిపోయిందండి, నాన్నగారికి చెప్పినప్పటి నుంచి ఆగిపోయింది అది. తర్వాత జిన్నూరులో అండి, ఇంకొక 10 నిమిషాల్లో ముగించేస్తానండి. జిన్నూరులో నాన్నగారు ఒకసారి వచ్చినప్పుడు నాన్నగారు ఎప్పుడు అందరినీ అడుగుతుండేవారండి, మీరు చెప్పండి అమ్మా మీరు చెప్పండి అని టీచర్స్ని వారిని అందరినీ అడుగుతుండేవారు. మరి ఏ గౌరవంతో వాళ్ళు నాన్నగారు ముందర, ఏ భావనతో, ఏ ఆరాధనతో వాళ్ళు నాన్నగారి ముందర నోరు విప్పలేదో నాకు తెలియదండి. కానీ ఒకసారి ఎప్పుడో నాన్నగారు జిన్నూరు వచ్చినప్పుడు అండి, సడన్ గా నేను బయట ఫోన్ కాల్ వచ్చిందని వెళ్ళిపోయానండి బయటికి. వెళ్ళిపోతే అరుణ నాన్నగారు నేను పిలుస్తున్నారంటే గబగబా పరిగెత్తుకొని వెళ్ళానండి. నాకు ఆశ ఏంటంటే దగ్గరగా కూర్చోవచ్చు, నాన్నగారు దగ్గరగా కూర్చోవచ్చు అని ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నగారు పక్కన నిల్చున్నాను. నిల్చుంటే నాన్నగారు అన్నారు, నువ్వు ఇప్పుడు వీళ్ళకి ఏదైనా చెప్పు, భక్తులందరూ కూర్చొని ఉన్నారండి, ఏమైనా చెప్పు వాళ్ళకి అన్నారండి. అంటే నాకు ఆ క్షణంలో అనిపించిందండి, ఒబే మై ఆర్డర్, నా గురువు అంటే సర్వాంతర్యామి, నా హృదయంలో నన్ను ఆడించేవాడు, నా కర్త, నా యజమాని. ఆయన నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, దట్స్ ఇట్ అండి. లోపల ఇప్పుడు ఎప్పుడు మౌలాలీలో సత్సంగం చెప్పుకుంటే కూడా మనం మామూలుగా ఇది నాన్నగారి శక్తి వల్లే సత్సంగం జరుగుతూ ఉంది, నాన్నగారే చెప్పుకుంటున్నారు, చెప్పేవాడు నాన్నగారు, వినేవారు నాన్నగారు, జీవుల్లో అందరూ నాన్నగారు ఉన్నారు అనే భావంతో చెప్పుకోవడం నిజమైతే కనుక మరి నాన్నగారి సమక్షంలో చెప్పడానికి భయం ఎందుకు? అప్పుడు కూడా ఈ హృదయంలో ఉండి చెప్పించేది ఈ అరుణ లోపల ఉండి పలికించేవాడు నాన్నగారే కదా, భయం ఎందుకు వస్తా ఉంది? భయం వస్తా ఉందంటే నాన్నగారి ప్రజెన్స్ ఇంట్లో అనుభవించట్లేదు. మౌలాలీలో సత్సంగం చెప్పేటప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ నాన్నగారు లేరు అనే భావనతో చెప్తున్నావు. నాన్నగారి సమక్షంలో చెబుతున్నప్పుడు నాన్నగారు ఉన్నారు కాబట్టి భయమో, లోపల జంకో, లేక భక్తులు ఏమైనా నా గురించి అనుకుంటారేమో, తప్పు మాట్లాడతానేమో, నాకు సరిగ్గా తెలియదేమో, ఎంతమంది నా ఎదురుగుండా ఉన్నారు అనే భావనలో మాట్లాడకుండా ఆగిపోవడం నా మట్టుకు నాకండి. అలా అనిపిస్తే ఆగిపోతాం కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పేది కూడా నా హృదయంలోంచి నాన్నగారే. కాబట్టి నాన్నగారు అలా అనగానే నా ఆజ్ఞను నువ్వు శిరసావహించాల్సిందే అని అనిపించి, ఆ రోజు నాకు అన్నిటికంటే ఇష్టమైన బోధ అలగమ్మకి భగవాను చెప్పిన బోధ, మొట్టమొదటి బోధ నాన్నగారు చెప్తూ ఉంటారు కదా, జీవుడిని ఈశ్వరుడు వారి వారి ప్రారంభము ప్రకారం ఆడిస్తున్నాడు. జరగవలసినది జరిగే తీరును, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నించినను జరిగని జరగదు, ఇది నిశ్చయము అనేది చెప్పుకొని అండి భక్తులతోటి. అప్పుడే కాదు ఇప్పటికి ఎప్పటికి కూడా అండి. ఇది టీచింగ్ కాదు, ఇది కేవలం షేరింగ్ అండి. నాన్నగారు చెబితే అది టీచింగ్, అది బోధ. నాన్నగారి వాక్ వల్ల అహంకారం నశిస్తుంది, కానీ మనము స్మరణ చేసుకోవడం వల్ల, ఇప్పుడు దీని వల్ల, ఈ 2 అవర్స్ సత్సంగం వల్ల నా మట్టికి నా అహంకారం నశిస్తుంది, కానీ అందరి అహంకారాలను ఎలా నశింప చేయాలో అది నాన్నగారి వాక్. అందరి హృదయాల్లో ఉన్నారు నాన్నగారు అండి, కాబట్టి అది నాన్నగారి వాక్. నాన్నగారి వాక్ మట్టుకే అహంకారాన్ని నశింపచేస్తుంది. దానిని తలుచుకోవటం వల్ల ఎవరు దానిని స్మరిస్తే అది వాళ్ళ అహంకారాన్ని, ఎవరు దానిని ప్రేమిస్తే, ఆ వాక్కును ప్రేమిస్తే, ఎవరు దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే అది వారి 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 అహంకారాన్ని తీసేస్తుంది. కాబట్టి ఇది కేవలం షేరింగ్, ఆనందం అండి. ఒక అమ్మ స్వీట్ ఇస్తే ఆ స్వీట్ అందరము అమ్మ అందనుకోండి, అందరూ తీసుకోండి. నాన్నగారు మనకి ప్రసాదం ఇచ్చి చేతిలో, నాకు ఎప్పుడు అలా అనిపించేదండి, ప్రసాదం పెట్టి అందరూ తీసుకోండి అమ్మ, అందరికీ ఇవ్వండి అమ్మ అంటే, అమ్మ ఎలాగైతే ఇంట్లో వండి పెట్టి పెద్ద పెద్ద పిల్లలకి చెప్పి ఇది అందరికీ పెట్టి నువ్వు తిను అంటుంది. అలాగే ఈ షేరింగ్ కూడా, ఈ వాక్కులు కూడా అంతే అండి, అందరం షేర్ చేసుకోవడం. అయితే ఎప్పుడైతే నాన్నగారు సమక్షంలో మాట్లాడి ఇది షేరింగ్, ఇది టీచింగ్ కాదు, ఇది కేవలం షేరింగ్, ఇది సత్సంగం చెప్పడం కాదు, సత్సంగం షేరింగ్ అంటే, ఇంకా నాన్నగారు నవ్వేసి ఇంక కూర్చో అమ్మ, ఆ ఒక్కటి చాలు. ఆ షేరింగ్ అనే పదం వాడాము, అది చాలమ్మా, అది చాలా గొప్ప పదము. నాన్నగారికి బాగా నచ్చిందండి ఆ షేరింగ్ అని. నాన్నగారు చెప్పేవారు షేరింగ్లో రజోగుణం ఉండదమ్మా, ఇవ్వడము చెప్పడము ఇలాంటి వాటిలలో రజోగుణం ఉంటుంది, షేరింగ్లో రజోగుణము ఉండదు అని చెప్పేవారండి నాన్నగారు. అలాగే ఒకసారి చెప్పించారు, తర్వాత శివరాత్రి రోజు కూడా చెప్పమని, శివరాత్రికి తర్వాతనో ముందు రోజు చెప్పమని అడిగితే కూడా అండి, ఏదో బుడిబుడి మాటలు. ఇప్పుడు తల్లికి పాప 6 నెలలు రాగానే అత్త 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 అని ఒక తానే పలుకుతుంది, ఆనదండి, తా అంటదండి. అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందంటే, మా అమ్మాయి మా అబ్బాయి ఈరోజు అత్త అన్నాడు, అత్త అన్నాడు, అత్త అని పలికింది, మా పాప అత్త అని పలికిందని ఊరంతా ఏంటో పెద్ద ప్రవచనం చెప్పినట్టుగానే అందరికీ చెప్పుకుంటుందండి. ఆ తల్లికి అంత ఆనందం అండి. అలాగే నా మనందరం ఎవ్వరము నాన్నగారి వాక్కులు షేర్ చేసుకున్నా అన్ని నాన్నగారు నేర్పుకున్నవే మనకి, మొత్తం A to Z. కాబట్టి ఏది చెప్పుకున్నా మన నాన్నగారే అండి. అంటే మన అమ్మ మనల్ని ఇలా స్నానం చేసి పౌడర్ వేసి మంచి డ్రెస్ వేసి మళ్ళీ అమ్మే మొట్టమొదటి ముద్దు పెట్టుకుంటుందండి. అలాగే నాన్నగారు కూడా నాకు అనిపించేదండి, చెప్పు ఏమో తెలియదు, ఏం తెలుసు అమ్మ ముందర మాట్లాడటానికి మనకి వెరికెందుకు, ఏముంటే అది వచ్చేస్తుంది, పైగా లోపల మాట్లాడించి వారు కర్త యజమాని నాన్నగారు కదా అని ఆ ఎరుకతో అండి వచ్చి రాని మాటలు. భక్తులందరూ కూడా ప్రేమతో అండి, అరుణ బాగా చెప్పి బయటకు వచ్చాక అరుణ బాగా చెప్పావు బాగా చెప్పావు అంటే అండి, అవుట్ ఆఫ్ లవ్ అండి, అవుట్ ఆఫ్ లవ్. భక్తులకి అందరికి లవ్, నేనే కాదు ఎవరినైనా అలా అందరూ ఎవరు చెప్పినా, అందరినీ ఎవరు సత్సంగం చెప్పినా, ఎవరు అనుభవాలు షేర్ చేసుకున్నా అందరినీ లాలించి భక్తులందరూ ప్రేమించి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికీ కోటి 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 ధన్యవాదాలండి. ఈరోజు మళ్ళీ నాకు రిపీటెడ్గా టైం ఇచ్చినందుకు అందరికి, ఉషకి, గ్రీష్మకి, సునీల్కి, సతీష్కి, అంటే ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేసే అందరికీ, ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి వింటున్న మీ అందరికీ కోటి కోటి ధన్యవాదాలండి. అమ్మా
చాలా బ్యూటిఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, మీరు అన్నట్టు అంతా నాన్నగారి అనే భావనలో మనం ఉండడం, దానికి కనెక్ట్ అయి ఉండడం ఇస్ అల్టిమేట్ ఆంటీ, అల్టిమేట్
అంతే అంతే. మన చేతిలో ఉన్న పని అది మాత్రమే,
మనం సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్ళి
అంతే.
ప్రతి అడుగు ఆయన మనకి ఎలాగూ మనకి తెలుస్తుంది కదా, మన అవగాహనకు అందుతోంది, అంటే ఆయన దయలోనే మనందరం నడుస్తున్నాం, ఆయన దయలోనే ఉంటున్నాము, ఆయన సబ్జెక్ట్ ఆధారంగా చేసుకుని జీవించడం ఆయనే చేస్తున్నారు అని చెప్త, ఐ మీన్ భక్తులందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక వందనము లాంటి, అంటే సో బ్యూటిఫుల్, అంటే బ్యాలెన్స్డ్ గా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా అది సమానంగా మాట్లాడడం జరుగుతుంది, అంటే గమనిస్తాం కదా లైక్ ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు ఉండవంటి నిండుకుండలాగా, మీ ప్రారంభం కానివ్వండి, మీ మాట కానివ్వండి, ఐ మీన్ ఏదైనా కూడా యు ఆర్ సో బ్యాలెన్స్డ్ ఆల్వేస్. అది మీకు గొప్ప వరం, నాన్నగారు ఇచ్చిన గొప్ప వరం.
అవును,
అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ కదా అండి ఇన్ ఎవ్రీ యాక్షన్. అంటే మన పర్సనాలిటీలోని, మన మాటలోని, మన ప్రవర్తనలోని ఆయన ఎంత జీవిస్తున్నారో అది మనకి కళ్ళకు కనిపించినప్పుడు ఆహా అప్పుడే కదా ఆంటీ, ఐ మీన్ అట్రాక్షన్ కలిగేది ఎప్పుడు, అట్రాక్షన్ ఇంకా ఇంకా ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే బికాస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ డివినిటీ ఇన్ పర్సన్ కదా ఆంటీ.
అవును తల్లి, అవును తల్లి, అవును. ఆ ప్రతి ప్రతి చోటు కూడా ఇంకా ఇంకా నాన్నగారిని అనుభవించాలనే ఎంకరేజ్మెంట్ ఇస్తుంది.
అవునండి, అవును అవును. సో ఏంటంటే మనం మెల్లమెల్లగా ఏదైతే కాదో దానికి దూరం అయిపోయి ఏదైతే అవును అని దగ్గర అయ్యి అది మనంగా అయిపోవాలి.
అవును తల్లి, అందరూ అందరూ.
సో అంచేత అందరం హ్యాపీగా వి విల్ కంటిన్యూ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.